ఇప్పుడు ఆక్టివ్ పండుగలారా, ఈ జ్ఞాన యజ్ఞంలో అందరూ భాగస్వాములే. యజ్ఞం అంటే ఏమిటి? మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో మిగిలిన హోమం చేయటం కాదు, ఎవరో దేవతను పిలిచర్థం. స్వార్థం లేకుండా మాట్లాడితే అది యజ్ఞం అంటే స్వార్థం ఉన్న వాడికి పరమార్థం అమలు అసలు. అది పూర్తిగా మనం స్వార్థం తగ్గించుకోలేకపోయినా ఎంతో కొంతవరకు ఆజన్మ కాజన్మ ఆజన్మ కాజన్మ కొంచెం కొద్ది కొద్దిగా స్వార్థం రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అసలు నిజమైన సంపద లోకంలో ఎక్కడ లేదు, మనసులోనే నిజమైన సంపద. మనకున్న బ్యాంకులోని రూపాయలు, మనకున్న పొలాలు, అవి శరీరం ఎంత నిజమో అవి కూడా ఎంత లేదు. అసలు సంపద బయట లేదు, మన మనసులోనే ఉంది. బాహ్యంలో బ్యాంకులో మనకి ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా, మనసులో సంపద పెరిగిపోతే వాడు దరిద్రుడు, వాడు దరిద్రుడితో సమానం. కొంతమందికి భౌతికంగా ఏమి లేకపోయినా వాళ్ళ దారిద్ర్యంగా ఉండరు, ఏ రకంగా సమాజానికి ఎదురు. అసలు ఆ సంకల్పం అంటూ ఉండాలి, కానీ సమాజానికి ఏదో రకంగా వారి ద్వారా సహాయ సహకారం అందుతాను ఉంటాయి. అయితే భౌతికమైన సంపదలు మన దేహం ఎంత నిధనం అంత నిధం, మరణానంతరం ఇందులో ఏది ఒకటి కూడా రాదు, గుండె సూది కూడా పట్టుకెళ్ళ. బ్యాంకులో అకౌంట్లు ఎకరాలు గుండె, మన ఇంట్లోని గుండె సూది కూడా మనం కూడా పట్టుకెళ్ళాం. మన దేహం ఎలాగో మనం కూడా రాదు, గుండె చెవి కూడా మనం పట్టుకెళ్ళాం, నీటిని కూడా పట్టుకెళ్ళాం మనం కూడా. అయితే నిజ మన మనసులో ఉన్న సంపద, ఆ దైవీ సంపద, ఆ గుణ సంపద, ఆ యోగ్యత, ఆ అర్హత మరణానంతర జీవితంలో కూడా మనకు కూడా వస్తుంది. అయితే భౌతికం మనకి భగవంతుడు మనకి ఏదన్నా భగవంతుడు ఇచ్చిందే మన సొంతం మటుకు ఏది కాదు. మనకి ఏదైనా ధనం ఇచ్చాడనుకోండి భౌతికంగా, లేకపోతే తెలివితేటలు ఇచ్చాడనుకోండి, వివేకాన్ని ఇచ్చాడనుకోండి, విద్యను ఇచ్చాడనుకోండి, ఇవన్నీ మన గొప్పతనం ఏం కాదు. అసలు మనం స్వతంత్రంగా ఏం చేయలేము, అన్ని భగవంతుడు ఇచ్చిందే. భగవంతుడు ఇస్తే మనకి తెలివితేటలు, భగవంతుడు ఇస్తే ఈ సృష్టి కూడా భగవంతుడి సృష్టి రూపంలో ఉన్నాడు కాబట్టి మన తెలివితేటలు కొంత లోకంతో పంచుకుంటే అది యజ్ఞం. ఆ యజ్ఞ భావన జీవితం జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తత్వ యజ్ఞం, జప యజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలు అనేక రకంగా చెప్పాడు. యజ్ఞాల్లో జప యజ్ఞము నేను అని భగవంతుడు చెప్పాడు. ఏమీ ఖర్చు, ఒక పైసా ఖర్చు లేకుండా అనేది జపయచ్చు. ఏదో ఒక డివైన్ నేమ్, నారాయణ నామం కానీ, కృష్ణనామం కానీ, శివనామం కానీ, ఏదో ఒక నామం తీసుకుని క్వాలిటీగా మనసులో మనం ప్రశాంతంగా నామాన్ని చేసుకుంటే మనకు ఉపయోగం లేని తలంపులు, ఉపయోగం లేని ఆలోచనలు, ఉపయోగం లేని సంకల్పంలో ఉపయోగం లేని సంకల్పాలు రావు, తెలియని ఉపయోగం లేని పనులు చెయ్యం. కొంతమంది వాడు చేసే పనులు ఎలా అంటే వాళ్ళకు ఉపయోగపడవు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. వాడు వచ్చి ఆలోచనలు ఎలా ఉంటాయి, వచ్చి సంకల్పాలు ఎలా ఉంటాయి. అంటే మనకి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మీరందరూ ఒకే విషయం దృష్టిలో పెట్టుకోండి, మన మనస్సు మంచిగా ఉంటే, మన మనస్సులో కనుక దోషం లేకుండా, మన మనస్సు మన ద్వేషరహితంగా ఉంటే, మన మనస్సులో దోషం లేకుండా ఉంటే ఈ ప్రపంచంలో భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం సాధించలేమంటూ ఏమి లేదు. భౌతికంగానే మనం అనుకునే సాధించవచ్చు, మోక్షాన్ని కూడా సాధించవచ్చు. ఈ రహస్యం అంతా మనస్సులో ఉంటుంది. మన మనస్సు దోషరహితంగా ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలి. ఇతరులు ఎవరైనా మనం ద్వేషిస్తున్నప్పటికీ మనం ద్వేషించకూడదు. మనల్ని ఎవరైనా శత్రువులు అనుకోవచ్చు, కానీ మనకు మటుకు ఎవరో శత్రువులు అనుకోకూడదు. మన మనస్సు నిర్మలంగా అట్టే పెట్టుకుంటే, నిర్మలంగా నిర్మలమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి, ఆ నిరాడంబరమైన బుద్ధి, ఆ బుద్ధిని నిర్మలంగా నిశ్చలంగా అట్టే పెట్టుకుంటే ఏ మార్గంలోకైనా సక్సెస్ అవుతాం. భక్తి మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, కర్మ మార్గం కానీ, ధ్యానంలో ఏ మార్గంలోకైనా మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. ఈ మంత్ర జపం వల్ల కూడా ఏకాగ్రత కలుగుతుంది. భగవాన్ చెప్పిన ఊయామాయి నాన్న యార్, ఇవి ఎవరు, నేను ఎవరు, ఈ నేను ఎవరు, మనలో ఒక నేను స్ఫురిస్తోంది, మనస్తే నేనుగా స్ఫురిస్తోంది, ఈ నేను ఎవరు అని విచారణ చేసి లోపలికి వెళ్ళమన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీ ఇంటికి మీరు వెళ్ళిపోవటం తేలిక అనుకుంటున్నారు, కానీ మీరు లోపలికి మీరు వెళ్ళటం కష్టం అనుకుంటున్నారు. కొన్ని రబంతి విచారణ చేస్తే మీ ఇంటికి వెళ్తే మీకు ఎంత తేలికో, మీ లోపలికి వెళ్ళడం కూడా అంతే తేలిక. ఆ మూలతలంపు మూలంలోనే చైతన్యం ఉంది, నారాయణుడు అక్కడ ఉన్నాడు, మీ వైకుంఠం మోక్షం అక్కడ ఉంది. మన హిందూ మతం పురుషార్థాల్లో ధర్మరాత్మిక కాని మోక్షాల్లో మోక్షానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ మోక్షాన్ని మీ లోపలికి వెళితే, ఆ లోతులకి వెళితే, మీ లోతులకు వెళితే మోక్షం మీ హృదయంలోనే ఉంది, ఆ మనోమూలంలోనే మోక్షం ఉంది. ఆ మనోమూలంలో మీ ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఆ మనోమూలంలో ప్రవేశించు. మనోమూలంలోకి వెళితే లోపల చైతన్యం ఉంది. నదండి సముద్రంలో ఐక్యం అయిన తర్వాత నదికి ఇంకొక వ్యక్తి భావన ఏముండదు, సముద్రాకారంలోనే ఉంటుంది. అలాగే మీ హృదయంలో మీ మనస్సు మూలంలోకి వెళితే, మీ మనస్సు మూలం, మనస్సు ఎప్పుడైతే తన మూలాన్ని అది చూచినది వెంటనే నశిస్తుంది, అప్పుడు వ్యక్తి భావన నశిస్తుంది, అంటే దేహమే నేను, దేహమే స్థలంతో గ్రంథి, ఉపనిషత్తులు గ్రంథి తెగాలి, గ్రంథి తెగాలని ఉపనిషత్తులు చాలా ఉపనిషత్తులు చెప్పింది. ఆత్మజ్ఞానం కావాలంటే, ఆత్మవిద్య కావాలంటే, ఆత్మసుఖం తెలియాలంటే ఆ గ్రంథి తెగాలి. హృదయం ఒక గ్రంథి ఉంది, ఒక ముడి ఉంది, ఆ ముడి తెగాలని ఉపనిషత్తులు చెప్తాయి. ఆ ముడి ఏంటంటే దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే భావన, ఈ శవబుద్ధి, ఈ దేహబుద్ధి, అహంకార బుద్ధి. అంటే అహంకార బుద్ధి వచ్చాకే మనకి దేహభావనకు వస్తుంది, అహంకార భావన వచ్చాక దేహభావన వస్తుంది, కానీ అహంకార భావన రాకుండా దేహభావం రాదు. అంటే ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన ముడి ముడి తెగాలి, ముడి తెగాలి, ఆ గ్రంథి తెగాలంటే దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే భవం నశించిన రోజుని ఈ లోపల నగ్న సత్యం, ఆ పరమ సత్యం మనకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే ఇది మనం అనుకునేంత కష్టం కాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మోక్షం అంటే మోక్షాన్ని చాలా కష్టం, సాధించడం చాలా కష్టం, కష్టం అంటే కష్టం ఏం కాదు, కష్టం అనుకుంటే కష్టం, ఇష్టమైన చోట కష్టం ఉండదు. మనం చేసే మార్గంలో ఇష్టంగా ప్రీతిగా మనం ప్రయాణం చేస్తుంటే, అంటే మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యం పట్ల ముందు మనకు ప్రీతి ఉండాలి, ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి, సబ్జెక్ట్ పట్ల క్లారిటీ ఉండాలి, మనం పొందే దాని గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. అజ్ఞానం నుంచి ఎందుకు విడుదల పొందాలి, అసత్యంలోంచి మనకు ఎందుకు విడుదల పొందాలి, బంధం నుంచి ఎందుకు విడుదల పొందాలి, అసత్యంలోంచి ఎందుకు విడుదల పొందాలని మనం కోరుకుంటున్నాం, అసత్యంలోంచి విడుదల పొందడంలో వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి జ్ఞానం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సుఖం ఏమిటి, శాంతి ఏమిటి, ఆనందం ఏమిటి అనే సబ్జెక్ట్ ఉంది. ఆ వివేకం, ఆ డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ, ఆ సుయోగం మనం పెంచుకుంటూ రావాలి. అసలు జ్ఞానం యొక్క ఏమి తెలియాలి, జ్ఞానం యొక్క వైభవం తెలియాలి. ఒక జ్ఞానం అంటే ఇటుది, దాని యొక్క వైభవం ఇటుది కదా, దాని అంతస్తు ఇటుది కదా, ముందు మనకు ఒక అండర్స్టాండింగ్ కలగాలి. ఇప్పుడు చాలా మంది చూడడం ధనాన్ని సంపాదించడానికి చాలా శ్రమ పడుతున్నారు. ఎందుకు ఎంతో కొంత ధనం నిన్ను తెలుసు కాబట్టి ఆ ధనం గురించి, ఆ ధనం ఎర్నింగ్ కోసం చాలా మంది శ్రమ పడుతున్నారు. కొంతమంది కీర్తి కోసం, కొంతమంది ధనం కోసం లోకానికి సంబంధించిన విషయాల మీద మనం ఎనర్జీని ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. అసలు భూమి మీదకి వచ్చిన మనం ట్రైనింగ్ కోసం వచ్చాం, రియలైజేషన్ కోసం, ట్రూత్ని రియలైజ్ చేయడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం, ట్రైనింగ్ పొందటానికి వచ్చాం. జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనకి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అనుకూల పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ దేహానికి సంబంధించింది, ఇవన్నీ కూడా దేహ ప్రారంభాన్ని బట్టి అవన్నీ వస్తూ ఉంటాయి. దేహం తయారైనప్పుడే, తల్లి గర్భంలో దేహం తయారైనప్పుడే ఆ దేహం ఎక్కడ ఉండాలి, ఏంటి ఆ ప్రొఫెషన్ ఏంటి, అది ఎక్కడ ఉండాలి, ఏ టైంలో ఏ గంటలో అది ఎక్కడ ఉండాలి, ఏ రోజు మీ దేహం సరే దేహం నుంచి అతను సెపరేట్ అయిపోవాలని ఆ దేహానికి సంబంధించిన కోర్స్ అంతా పూర్తి అయిపోతుంది. ఆ దేహం ఏ పని చేయాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి ఎన్ని సన్మానాలు, ఎన్ని సన్మానాలు పొందాలి, ఎన్ని అవమానాలు పొందాలి, సన్మానాలు అంటే సన్మానాలు, అవమానాలు అంటే అవమానాలు, ఇవన్నీ ప్రారంభమని కేవలం దేహానికి సంబంధించింది. ఆ దేహంతో మీకు ప్రారంభం లేకపోతే నేను ప్రారంభం ఏమి చేస్తుంది అన్నారు భగవాన్. సర్వసాధారణంగా మనం ఏం చెప్తారంటే, ముందు ఆత్మవిద్య సముపార్జనకి, ఆత్మజ్ఞాన సముపార్జనకి సద్గుణాలు సంపాదించుకోమని, మంచి గ్రేట్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ సంపాదించుకోమని చెప్తారు. నీ హృదయంలో ట్రూత్లోకి వెళ్ళాలంటే, నీ హృదయంలోనే బంగారం ఉంది, నిజమైన బంగారం నీ హృదయంలో ఉంది, నీ హృదయంలోనే సంపద అంతా ఉంది, నీ హృదయంలోనే చైతన్యమనండి, ఆత్మనండి, బ్రహ్మమనండి, జ్ఞానమనండి, నారాయణుడు అనండి, బయట ఏమి లేదు, ఉన్నదంతా నీ హృదయంలోనే ఉంది. దానికి అక్కడికి వెళ్ళటానికి మీ మనసుకి లోతూపు కావాలి, మీ మనసుకి అంతర్దృష్టి కావాలి. దానికి మీకున్న మంచి గుణాలు మీకు సహకరిస్తాయి. ఆ మంచి గుణాలు సంపాదించుకోవాలి. మీ పురాణంలో చెప్తారు, రామాయణంలో చెప్తారు, భాగవతంలో చెప్తారు, భారతంలో చెప్తారు, భగవద్గీతలో కూడా దైవీ సంపదలో మన గ్రేట్ క్వాలిటీస్, ఆ మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అని ఎక్వైర్ చేయలేదు, సంపాదించుకోమని చెప్తారు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు అన్వేషణలో ఆ జ్ఞానం పొందాలనేటువంటి తపనలో, ఆ సత్యాన్వేషణలో, ఆ పొందలేదో మనం పొందాలి లేక ప్రయత్నంలో మరణించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతో ఆత్మజ్ఞాన సముపార్జనలో కనుక నువ్వు ఉంటే మంచి మంచి క్వాలిటీస్ దగ్గర నువ్వు వెళ్ళక్కర్లేదు, అవి వచ్చి నిన్నే వరిస్తాయని చెప్పారు. మన హృదయంలో ఉన్న జ్ఞానం దాన్ని పొందేందుకు ప్రయత్నంలో సహజంగానే మంచి క్వాలిటీస్ వస్తాయి నీకు. అంటే మనస్సు లోపలికి వెళ్ళేటువంటి నీకు నిర్మలమైన బుద్ధి వస్తుంది, నీకు ఏకాగ్రత కలుగుతుంది. ఒక కామన్ మ్యాన్కి, ఒక గ్రేట్ మ్యాన్కి మీరు తేడా తీసుకుంటే, లేదా ఒక కామన్ మ్యాన్కి అకాడమిక్ ఎక్సలెన్స్ సాధించిన వాడికి మీరు డిఫరెన్స్ తీసుకుంటే, వాడికి వీడికి మీరు తేడా ఏకాగ్రత తప్పించే ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు, మనలాగా వర్క్ చేయటం లేదు, సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు, గుర్తింపులతో పని లేదు. ఏం చేద్దంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి ఇతరులు లేరు. చైతన్యానికి ఎవరు ఎత్తన లేరు, సైలెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఆ దేవుడు ఎలా వర్క్ చేస్తున్నాడో అలా మనం వర్క్ చేయగలిగితే స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అంటే మనం ఇంపర్సనల్ గా, మన బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్, ఈ రెండు పోషించుకుంటూ ఆయన ఎలా వర్క్ చేస్తున్నాడో మనం కూడా అలా వర్క్ చేయగలిగితే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు, అన్వాంటెడ్ గా ఇస్తాడు. ఒకటి జనరల్ గా మనం భయం మనం తగ్గించుకుంటూ ఉండాలి. చాలా మంది అంటే ఉంటారు, మా మనసు ఇంతకు ముందే మేము సాయి గారి ఇంటికే ఉండగా మా మనసు ఎక్కువ బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, మీరు మీటింగ్లో మాట్లాడము దానికి సమాధానం చెప్పుకున్నాను. ఇంచేతే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, ఏకాంతంగా కూర్చోవాలనుకుంటున్నాం, మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. కారణం లేకుండా బయటకు వెళ్ళదు, మీ శరీరంలో ఏదో కారణం లేకుండా రోగం రాదు. అలా మనసు బాహ్యముఖానికి వెళ్ళి అసలు మనసు ఎందుకు చలిస్తుంది? హ్యూమన్ మైండ్, ఇప్పుడు మన మైండ్ ఏదో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి తయారైన మైండ్ కాదు, మన 7 జన్మల నుంచి 1 లక్ష జన్మల నుంచి వస్తాయి బ్రాట్ అవర్ మైండ్. శరీరానికి మన శరీరానికి 50 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, వాడు ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణతో 50 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు, అంతకుముందు పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి క్రమశిక్షణ. అందుకే రమణ మహర్షి గారు మాట చెప్పేవారు, మీకు ఏమి కష్టం లేకుండా జ్ఞానం వచ్చింది, మేము చాలా కష్టపడుతున్నామని ఎవరైనా అడిగితే మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో ఆ కష్టం బహుశా నేను పూర్వజన్మలో పడి ఉంటానని మారే. అది నేను ఏదో 10 నుంచి కన్నా ఊడిపడ్డానని నేను చెప్పలేదు. మీరు ఏదైతే కష్టం కష్టం అనుకుంటున్నారో ఆ పూర్వజన్మలో కష్టాలని నేను పడే వచ్చానని చెప్పారు. అంటే మైండ్ ట్రైనింగ్ అవడానికి ఒక జన్మ సరిపోదు, బహుజన్మల కృషి. అర్జున బహుజన్మల నుంచి నువ్వు కృషి చేస్తేనే కానీ రాదు, ఆ హ్యూమన్ మైండ్ ఎంతో కదా. అలాగా ఆ సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటే రావాలి. మన శత్రువులు ఎవరంటే బయట ఎవరో శత్రువులు ఎవరు, రజోగుణం తమోగుణం ఏంటో శత్రువు. మన గుణాలే మన శత్రువులు, మనలో ఉన్న రజోగుణం మన శత్రువు, మనలో ఉన్న తమోగుణం మన శత్రువు. మనం ఆ రజోగుణాన్ని తమోగుణాన్ని ప్రయత్నం చేసి సాధన చేసి ఎఫర్ట్ చేసి తగ్గించుకుంటూ రావాలి. సత్వగుణాన్ని ఆశ్రయించాలి. సత్వగుణం కూడా గుణమే, మంచి గుణం. ఈశ్వరుడి పాదాల దగ్గరికి మనం ప్రవేశపెట్టే గుణం. అయితే సాధ్యమైనంత వరకు సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకుంటూ రావాలి. చాలా మందికి మనస్సు బాహ్యముఖానికి అయితే కారణం భయం, లేకపోతే ఇష్టం. మనం ఇష్టాలు అయ్యిష్టాలు పెట్టుకుంటాం, టైం వేస్ట్. ఇష్టాలు అయ్యిష్టాలు పెట్టుకునేదాన్ని దుఃఖం ఎవరో తీసుకురాడు, దేవుడు తీసుకొస్తున్నారని దేవుడు పెడతాం దుఃఖం తీసుకొచ్చాడు. మన ఇష్టాలు అయ్యిష్టాలు మనకు దుఃఖం తీసుకొస్తున్నాయి కానీ దేవుడు ఏం తీసుకురావడం సాక్షిగా ఉంటారు. వారి గురించి చూస్తూ ఉంటారంతే, మనం చేసే పనులు మనకు వచ్చే ఆలోచనలు వారి గురించి చూస్తూ ఉంటారు. దుఃఖం తీసుకొచ్చి ఎవరంటే ఇష్టాలు అయిష్టాలు. ఇష్టం ఉన్న చోటని కామం, అయిష్టం ఉన్న చోటని ద్వేషం. ఇవే రాడి ద్వేషాలు అంటే ఏం లేదు. మన మనస్సు బాహ్యముఖానికి వస్తంటే, మన మనస్సు బయటకి చలిస్తంటే నువ్వు ఒకటి రాగం, రెండు ద్వేషం. రాగద్వేషాలు లేకుండా మనస్సు అంతా చెలించదు, మనస్సు బాహ్యముఖానికి రాదు. ఈ రాగద్వేషాలకు నిరోధం ఏంటంటే దేహం అనే తలంపు నుంచి వస్తామని రాగద్వేషాలు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మించిన ఏంటంటే హృదయ దౌర్బల్యం. మన హృదయంలో ఉన్న భయం, మన హృదయంలో ఉన్న దౌర్బల్యం అన్నిటికంటే నీచమైంది. ఎందుకు పనికిరాదు అని భగవంతుడు చెప్పాడు. ఎందుకు పనికిరాదు, ఆ పనికిరాని దాన్ని మనం పోషించుకుంటాం. నేను చనిపోతాను ఎవరైనా మనం చెప్తే భయం, చనిపోతే ఏమి చనిపోవటం అంటే మారటం. పాత శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న కలవు. శరీరం అంటే ఒక చిన్న డ్రీమ్. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతుంటాం, ఒకసారి ఒక కళ వస్తే మళ్ళీ ఆగిపోతుంది, ఇంకో కళ వస్తుంది ఇంకో కళ ఆగిపోతుంది. చిన్న చిన్న కళ్ళు మనం 4-5 కళలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మొదట్లోనే జరుగుతున్నాయి. ఈ చావు పుట్టుకుని కూడా ఒక చిన్న చిన్న కళ. మనం 100 ఏళ్ళు బతుకున్నాయా, అది ఒక చిన్న కళ. మళ్ళీ ఆ కళ పూర్తి అయిపోతుంది, ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరం ఒక కళ. మొత్తం ఇవన్నీ డ్రీమ్ బాడీస్. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. అయితే అన్నిటికంటే ఇంటికి పనికిరాని, అన్నిటికంటే నీచమైనది హృదయ దౌర్బల్యం. అంటే భయం, పిలికితనం. కవర్ స్టైల్ మెనీ టైమ్స్ బండి బ్రీమ్ ఓన్లీ వన్స్. అది ఒకసారి డ్రామాలో షేక్స్పియర్ చెప్పిస్తాడు, కవర్ స్టైల్ మెనీ టైమ్స్ బండి బ్రీమ్ ఓన్లీ వన్స్. భయం అంటే ఇక్కడ కృష్ణుడు రహస్యం చెప్పాడు. అర్జునుడికి చెప్పిన రహస్యం ఏంటంటే, కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఆ భయపత్రంలో ఎక్కడ ప్రమాదం ఉందంటే, దానికి ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, ఈ సృష్టి నిజం కాకపోయినా ఇది నిజం మన బుద్ధి కడుగుతున్నట్టు. అసత్యమైన సత్యమనే బుద్ధి కలుగుతున్న భయం వల్ల అనిశ్చున్నది నిత్యమనే బుద్ధి కలుగుతుంది. ఈ దేహమే నేను, దేహమే సర్వస్వం, ఇంకా మరణానంతర జీవితం లేదు. శరీరం శ్మశానంలో కాలుస్తారు, తగలబడిపోతుంది, బూరు కలిగిపోతుంది, దేహగతం, దేహం మరణించేపు నేను కూడా నా పని కూడా పూర్తి అయిపోతుంది. అంటే నా జీవిచరిత్ర అంటే దేహంతో ముడిపెట్టుకుంటూ ఉంటాడు. ఆ బ్రహ్మముని చైతన్యాన్ని దేహంతో ముడిపెట్టుకోవటం, ఈ భయం వల్ల చైతన్యాన్ని దేహంతో ముడిపెట్టుకునే బుద్ధి పెరుగుతూ ఉంటుంది. అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈ రాంగ్ థింకింగ్, ఈ రాంగ్ హ్యాబిట్స్. రాంగ్ ఈజ్ రాంగ్, మన రాంగ్ మనం రాంగ్ ఈజ్ రాంగ్. మనకు అర్థం కాదు, మనం రాంగ్ అని మనం రైట్ అనుకోవచ్చు, కానీ రాంగ్ ఈజ్ రాంగ్. అంటే మీకు ఆ ప్రపంచమే నిజం, ప్రపంచమే నిజం, దేహమే నిజం, ఈ తప్పించి ఇంకేమీ లేదు అనేటువంటి బుద్ధిని భయం కలగజేస్తుంది అర్జున. అంటే మన భయంలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తాం. మన మనసు మంచిగా ఉంటే, మన మనసు ద్వేషరహితంగా ఉంటే, మన మనసు భయం లేకుండా ఉంటే రోజు హాస్పిటల్ చుట్టూ తేలక్కర్లేదు. మనం మీరు ఏదో బాధపడుతున్నారని, ఏదో కష్టపడిపోతున్నాయండి, ఈ మధ్య మాకు రోజులు బాగోలేదండి, మా పరిస్థితులు బాగోలేదు, అని చెప్పినారు. నీ లోపల సత్యం చెబుతాందా, నీ లోపల నిజం చెప్తాందా, నీ లోపల బ్రహ్మం చెబుతాందా, నీ లోపల నేను చావు లేని వస్తువు చెప్తాందా, ఈ దేహగతి నేను, ఈ దేహమే లేననుకునే బుద్ధి చెప్తాను. నేను చాలా బాధపడతాను. అదంతా ఇమాజినేషన్. అసలు నువ్వు దేహంతో తాదాత్మ్యం లేకపోతే నువ్వు సఫరింగ్ రాదు. అసలు సారో ఎస్టేట్ మనిషి కనుక వెళ్ళాలంటే మీకు 10 కోట్లు డబ్బుంటే వాళ్ళు మీరు దుఃఖమైన స్థితికి ఎదుగు వెళ్ళారు. వాడితో ఐడెంటిఫై అయ్యే తలంపుని మీరు కట్ చేయగలిగితే ఇప్పుడే ఇక్కడే మీకు హ్యాపీనెస్ తెలుస్తుంది. అలౌకిక సుఖం, అభౌతిక సుఖం ఇప్పుడే మీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఈ భయం అనేది బేద బుద్ధిని పెంచుతుంది. మనం నరకానికి వెళ్ళి జీవితంలో భయం ఉంటట్టు. అంటే అర్జునాన్ని భయం లేని బయటకు రా. ఒక డ్రీమ్, ఒక లైఫ్ బ్యాడ్ డ్రీమ్కి వెళ్ళవచ్చు, ఒక జీవితం గుడ్ డ్రీమ్కి వెళ్ళవచ్చు. బుద్ధంగా బ్యాడ్ అని మనసులోనే చైతన్యం లేదు. చైతన్యంలో బుద్ధి బ్యాడ్ ఏం లేదు. ఇదంతా మనసుకు సంబంధించింది. మీకు మంచి గుణాలు మనసులో ఉన్నాయి, చెడు గుణాలు మనసులో ఉన్నాయి. అయితే చెడు గుణాలను తప్పించుకోవడానికి, చెడు గుణాల నుంచి బయటపడటానికి మంచి గుణాలు మనం కల్టివేట్ చేసుకోవాలి. చివరికి మనకు ఆత్మజ్ఞానం కలిగే ముందు, ఆత్మజ్ఞానంలో మనం ఆత్మ హృదయంలో వైవల్యం ముందు మీరు మంచిగానే తలంపబడబోతుంది. ఒకవేళ మీరు మంచి వాళ్ళ తర్వాత మీకు ఉండిపోయింది అనుకో, మీరు ఎవరిలో లయం కాలేదు, బ్రహ్మకరణతో మీరు పొందలేదు, ఆత్మజ్ఞానం లభ్యం కాదు. నిజమైన మంచివాడికి వాడికి మంచి ఉందని వాడికి తిరిగి తెలిస్తే వాడికి జ్ఞానం లేదని అర్థం. నేను మంచివాడని నువ్వు అనుకుంటే నువ్వు మనవపడి నేను దాటి వెళ్ళదని అర్థం. అది లేత రాగ భయ క్రోధం. తర్వాత మనకి కోపం వస్తాయని కొన్ని మాటమాటికి ఒక రియాక్షన్, కొంతమందికి తరచుగా రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ వల్ల కూడా మన మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అసలు మన మనస్సు మనకి ఏదో సంస్కారం లోపల ఉంటుంది. జన్మాంతరం నుంచి వచ్చిన సంస్కారం ఉంటుంది, జన్మాంతరం నుంచి వచ్చే వాసన ఉంటుంది. ఆ వాసన నుంచి తలంపు పడుతుంది, ఆ సంస్కారం నుంచి తలంపు పడుతుంది. ఆ తలంపు వచ్చాక మనసు బాహ్య ముఖానికి వెళుతూ ఉంటుంది. మీకు వాసన లేకుండా తలంపు రాదు, వాసన ఉంటేనే తలంపు వస్తుంది. ఆ వాసన కనుక నువ్వు రెడ్జిస్ట్ చేసుకుంటూ వస్తే తలంపులు కూడా తగ్గిపోతాయి, నాచురల్గా తగ్గిపోతాయి. అంటే భగవాన్ చెప్పిందంటే ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి గౌరవ నిశ్చయం పెట్టుకుని ఆత్మని డైరెక్ట్గా నువ్వు ఇతర చింత లేకుండా నిరంతరం ఆత్మని చింతించడం వల్ల కానీ, పరమేశ్వరుని చింతించడం వల్ల కానీ నీకు తలంపులన్నీ నశిస్తాయి. దేహము నేనాది కూడా తలంపే, అది మూల తలంపు. ఈ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని విచారణ చేసినా నీ మనసు చల్లబడకు. నీకు నేను అనే తలంపు ఉంది. ఈ నేనునే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఈ నేనున్న తలంపు దాడిన పిల్లలు లైవ్ అయిపోయింది. నేను డిస్టర్బ్ చేయగలిగింది, మళ్ళీ జాగ్రత్త వస్తుంది, రాగానే బాడీ చోటు ఐడెంటిఫై అవుతున్నది, మళ్ళీ అశాంతి ప్రారంభమవుతుంది. మీకు గాడిన పిల్లలు ఏం అశాంతి లేదు. అశాంతి తీసుకొచ్చేది లోపల గాడిన పిల్లలు లైవ్ ఉంటుంది కాబట్టి మీకు గాడిన పిల్లలు అశాంతి అంటే ఉండదు. అంటే సమస్యను తీసుకొచ్చేది, అనుమానాలను తీసుకొచ్చేది, సందేహాలను తీసుకొచ్చేది, అరిష్టాలను తీసుకొచ్చేది, మార్కెట్లో ధరలు పెంచేది, ధరలు డౌన్ చేసేది, ఈ అనుభూతి దొంగలనే కారణం. అదే మూల తరంపు నీ సమస్య, ఇతర సమస్య కాదు, నీ సొంత సమస్య. మూల తరంపరంగా నిజమైన సమస్య. ఆ సమస్యను కనుక మనం పరిష్కారం చేసుకుంటే మనకు అసలు సమస్యలు లేవు, సందేహాలు లేవు, పునర్జన్మలు లేవు, దుఃఖం లేదు, అశాంతి లేదు. దేహమునిన తలంపు మూల తలంపు. ఆ మూల తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ మూల తలంపు ఎవరన్నా ప్రశ్నించడం వల్ల మూల తలంపు విత్తిద్ర అవుతా ఉంటుంది. మూల తలంపు ఎప్పుడైతే విత్తిద్ర అవుతుందో ఉపసంహరించుకుంటాలో దానికి వచ్చి మిగతా తలంపులు కూడా స్లోగా రెడ్యూస్ అయిపోతాయి. అయితే మూల తలంపు నీ సొంత సమస్య. ఆ సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోలేవు. ఏదో సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో వెలికి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. శవం తర్వాత శవం, శరీరం తర్వాత శరీరం, చావు తర్వాత పుట్టుక, పుట్టుక తర్వాత చావు, నిన్ను వెంటాడుతూ ఉంటాయి. నీ సమస్యలు మూల తలంపులు, నీ సమస్య అది పరిష్కారం అయ్యే వరకు ఏదో సమస్య ప్రతి జన్మలో నీవే వెంటాడుతూ ఉంటాయి. అసలు ప్రపంచంలో సుఖం అనేది లేదు, ప్రపంచంలో శాంతి అనేది లేదు, ప్రపంచంలో ఆనందమే లేదు. ఆనందం ఎక్కడ ఉంది, శాంతి ఎక్కడ ఉంది, సుఖం ఎక్కడ ఉంది? కానీ అది ఎక్కడ లేదో, ఆనందం ఎక్కడ లేదో అక్కడ వెతుకుతున్నాం. మన చోట వెతకటం మానేశం. ఎక్కడ ఆనందం ఎక్కడ ఉందో, బ్లిస్ ఎక్కడ ఉందో అక్కడ వెతుకుడు. ఈనాడు కాకపోయినా, ఈనాటికి కాకపోయినా, ముందు నాటికైనా ఆ వస్తువు నేను తెలుస్తా. ఎక్కడ వస్తువు నువ్వు పోగొట్టుకున్నావో అక్కడ వెతుకు. ఎక్కడైతే నీ వస్తువు పోగొట్టుకోవాలో ఇక్కడ వెతికినా నీకు దొరకదు. నీ లోపల ఉన్న బ్రహ్మను నీకు తెలిసాక చైతన్యానికి మరొక పేరు జ్ఞానం, చైతన్యానికి మరొక పేరు ఉండటం. అయాం దట్ అయాం, అదే బైబిల్లో చెప్పారు. అయాం దట్ దేవుడంటే ఒక వ్యక్తి కాదు, దేవుడంటే ఉండటమే. అంటే దేహం మరణించిన తర్వాత నువ్వు ఉంటావు అనే సంగతి నీకు తెలుస్తుంది, అదే జ్ఞానం. మనం అందరం ఏమనుకుంటున్నాం, మనకు భయం ఎంత కలుగుతుందంటే దేహం మరణించిన తర్వాత మనం అందరం ఉండను అని అనుకుంటున్నాం. ఉండను అనుకునేది ఒక తలంపు అది. ఆ తలంపు నుంచి నీకు భయం వస్తుంది, తలంపులోంచి కోరిక వస్తుంది, తలంపులోంచి భయం వస్తుంది, తలంపులోంచి ద్వేషం వస్తుంది. అంటే ఇవన్నీ తలంపులోంచి వస్తున్నాయి. రాగద్వేషాలు కూడా తలంపులే, ఇవన్నీ తలంపులే, ప్రపంచం అంతా తలంపులే, జీవితం అంతా తలంపులు. అయితే ఇవన్నీ తలంపులకి మూల తలంపు అంటే దేహము నేననే తలంపు ఆ మూల తలంపు. ఆ మూల తలంపు విచిద్ర అవుతుంటే నెమ్మదిగా ఉపశమనించుకోగలిగితే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసి, అంటే దురలవాట్లు దుర్వాసనలు ఎంపిక తగ్గించుకున్నారంటే, రాంగ్ హ్యాబిట్స్ రాంగ్ థింకింగ్ ఎంపిక తగ్గించుకున్నారంటే, శాస్త్రంలో ఎందుకు చెప్పారంటే దేహము నేననే భావన పెరుగుతుంది అట్ల వల్ల. ఇది సీక్రెట్. ఇక్కడ జ్ఞానం కూడా అనుగ్రహం లేకపోతే మనకు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞానం కూడా మీరు ప్రాణాయామం చేయండి, లేదా వాకింగ్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ధ్యానం చేయండి, మన హృదయంలో మన ప్రభువు మన యజమాని, వీడి అనుగ్రహం లేకుండా, వీడి దయ లేకుండా, వాడి కంపాషన్ మన మీద లేకుండా మనకి ఆయన అనుభవంలోకి రాడు, ఆయన తాలూకు జ్ఞానాన్ని కూడా మనం సంపాదించగలం. అంటే భగవంతుని ఎక్కడ మోసం చేయగలం మనం? భగవంతుని మోసం చేయడం అంటే మనకు మన శరీరం కంటే, మన శరీరంలోని అవయవాల కంటే, మన మనస్సు కంటే, మనసులో ఉన్న తలంపుల కంటే అత్యంత సమీకృతంగా ఉన్నాడు ఆయనే. ఆయన కాదని మనం ఏమి చేయడం, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మనం పొందలేము. అంచేత మనం ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తే ఆయన ప్రీతి కోసమే చేయాలి. ఆయన ప్రీతి కోసం కనుక మనం పని చేస్తే మనకు రాగద్వేషాలు రావు. అంటే ఏ పని చేసినా ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసమే పని చేయాలి. మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే, దేహాన్ని మైండ్ని ఎప్పుడు కండిషన్లో పెట్టుకోవాలి, ఎప్పుడు రెండు కండిషన్లో ఉండాలి. దేహం ఎంత కండిషన్ ఉంటుందంటే, ఫుడ్ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే, ఫుడ్ ఆహారం ఎక్కువ తీసుకుంటే దేవుడికి దూరం అవుతాం, దేహానికి దగ్గర అవుతాం మనం. మనం అందరం రైస్ కాదు మనకు అవసరం దానికంటే ఎక్కువ తింటున్నాం. దానివల్ల మనకు నష్టం ఏంటంటే, మనం ఫుడ్ ఎక్కువ తినకపోతే ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది, మైండ్ మీద ఉంటుంది. ఇదే బైబిల్లో చెప్పారు, నువ్వు దేహాన్ని 24 గంటలు నరకంలో పెట్టుకునే బదులు తిండికి నడుపు 5 నిమిషాలు జాగ్రత్తగా ఉంటూ చాలని. అంటే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భగవాన్ కొంత రిఫ్యూజ్ కొంతమంది చెప్పారు మాటలు, మనం బయట నుంచి లోపలికి వెళ్ళి జాగ్రత్త పడతాం, కానీ లోపల నుంచి బయటకు వచ్చే విషయంలో జాగ్రత్త పడం. ఎక్కడైనా చిన్న ఏదైనా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఏదైనా నరకుంటే జాగ్రత్తగా తీసేసుకుంటాం, కానీ మన మాటలు ఏదో నరకల విషయంలో మనకు తెలియట్లేదు. అయితే ఫుడ్ తీసుకునేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాము, లోపల నుంచి బయటకు వచ్చినా కూడా మాట కూడా సౌమ్యంగా ఉండాలి, జతగా ఉండాలి. మనం ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాట ఇతరులకు శాంతి కలగ చేయాలి, వాళ్ళకి ధైర్యం కలగ చేయాలి, వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం, వాళ్ళ ఆత్మ మనం మాట్లాడే మాట వాళ్ళకున్న ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఆత్మవిశ్వాసం లేని వారికి ఆత్మజ్ఞానం ఎన్నడూ కలగదు. కోటి జన్మల తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కోటి జన్మల సాధన చేస్తే దీని మీద మీకు కాన్ఫిడెన్స్ రాకపోతే, ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మజ్ఞానం ఎన్నడూ కలగదు. మీ గురువు ఎవరైనా, మీ దేవుడు ఎవరైనా, మీరు ఏ మతం అయినా, మీ ఏ కులం అయినా, మీ భాష ఏదైనా, ఆత్మవిశ్వాసం లేకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, సెల్ఫ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్ సాధ్యమే కాదు. ఇంకోటి, చాలా మంది ద్వేషం పెట్టుకుని విమర్శిస్తూ ఉంటారు. ఆ ద్వేషం పెట్టుకునే విమర్శలకు ప్రతి విమర్శకి మనం క్షమాదానం చెప్పాలనుకుంటే అది మన అమాయకత్వానికి గుర్తు. అంటే ఇవన్నీ అనవసరం మనకి. అంటే మనకి, అంటే మనం మన ప్యూరిఫై అవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. మన కళ్ళతో మనం చూసుకోవాలి, ఇతరుల కళ్ళతో కదా మన మనం చూసుకునేది. మన కళ్ళతో మనం చూసుకుని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ, మన మీద మన నమ్మకం పెంచుకుంటూ పనిచేయాలి. తర్వాత ఇంకోటి, మనం ఎంత మ్యాక్సిమం ఎంత పని చేయగలుగుతాం, ఎంత మంచి పని చేయగలుగుతాం, అంత మంచి పనులు మనం చేయగలిగి చెయ్యాలి. మనం ఏమి మంచి పనులు చేయమనుకోండి, మనం బాగా డబ్బు కోడి పెడతాం అనుకోండి, మన మనవాళ్ళు తాగుబోతులు వస్తాం, శుభ్రంగా వెయ్యకని పాడు చేస్తారు, ఇక్కడేమో దండం మరణించుంటారో నరకం. మనకి భగవంతుడు ఏదైనా మంచి పని చేసే అవకాశం ఏదైనా ఉందనుకోండి, మనం చేయగలగాలి. మనకి చేయగలగాలి. 3 పైసలు సంపాదించాలి, 4 పైసలు సంపాదించుకుంటే 1 పైసాని సమాజానికి ఉపయోగించి సమాజం యొక్క రుణం మనం తీర్చుకోవాలి. మనకి ఇంగ్లీష్ లో సామెత ఉంది, విద్య సంపాదించడం కంటే డబ్బు సంపాదించడం కంటే వాటిని ఉపయోగించడం కంటే మీకు తెలివితేటలు ఎక్కువ కావాలని. ఇది ఆంగ్ల భాషలో సామెత. ఆంగ్ల భాష ఏమని చెప్పాయంటే, నువ్వు డబ్బు సంపాదించడం ఎంతో కంటే కష్టమే, అంతకంటే కష్టం ఆ డబ్బుని సద్వినియోగం చేయటం. అలాగే నువ్వు చదువుకోవడం కూడా కష్టమే, కష్టపడకుండా చదువు రాదు, కష్టపడకుండా చదువు ఎలా వస్తుంది, రాదు. కానీ ఆ చదువుని ఇతరులకు ఉపయోగించాలి. నీకున్న ధనము, నీకున్న గౌరవం, కొంతమందికి గౌరవం ఉంటుంది, ఆ గౌరవం ఎవరికి ఉపయోగించిన వాళ్ళు సొంత పనులు వచ్చినప్పుడే ఉపయోగించుకుంటారు. వాళ్ళకి వాళ్ళకున్న గౌరవం కానీ వాళ్ళకున్న మంచి కానీ ఎవరికి ఉపయోగించరు. ఆ ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉంటే గౌరవాన్ని ఎలా స్టోర్ చేసుకుని ఉంటారు, వాళ్ళు సొంత పనికి వచ్చిన కూడా పనులు ఉపయోగించుకుంటారు. కానీ సమాజ పరంగా కానీ లేదు పది మందికి ఉపయోగించే పనులు కానీ ఎవరో ఉపయోగించరు. మీకు ఎందుకు చెబుతున్నానంటే మీకున్న మీకు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలు ప్రాక్టికల్ అంటే ముఖ్యం. మనకు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలు ధనం ఇస్తే ధనం, కొంతమందికి ధనం లేకపోయినా విద్య లేకపోయినా సమాజంలో గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని కూడా నీకు పనులు అవుతాయి. అంటే మీకు ధనం అంటే ధనం, యశస్సు అంటే యశస్సు, లేకపోతే విద్య అంటే విద్య, బలం లేకపోతే తెలివితేటలు. కొంతమందికి ఆ మాట నేర్పు ఉంటుంది, యాక్ట కంటే ట్యాక్ట గొప్పది అంటారు కొంతమంది. కొంతమందికి ఆ మాట నేర్పు ఉంటుంది, ఆ మాట నేర్పుకోవాలి కూడా ఇతరులకు మీరు సహాయ సహకారం అందిస్తుంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు ప్రీతి మీకు కలుగుతుంది, ఈశ్వరుడు యొక్క దయ మీకు కలుగుతుంది. అప్పుడు మీకు తెలియకుండా దేహాభిమానం తగ్గుతుంది, దేహబుద్ధి తగ్గుతుంది, శవబుద్ధి తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీకు ఆత్మానుభవం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి చేతుకుంది. ఎక్స్పెక్టేషన్ అనవసరం, ఏదో చేస్తే ఏదో వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం భగవంతుని కోరికను కోరుకుంటాం, వెంకటేశ్వరం గుడిలోకి వెళ్తాం, సాయిబాబా గుడిలోకి వెళ్తాం, ఏదో కోరికలు ఉంటాం. ఆ కోరికలు నెరవేరుతూ నెరవేరొచ్చు, దానివల్ల మనకు పెద్ద కలిసి వచ్చింది ఏం లేదు. కానీ మనకు మోక్షం ఎప్పుడు వస్తుందంటే ఈశ్వరుడు పట్ల ఇది కావాలని ఈశ్వరుని మనం ఏమి కోరకూడదు. అలాగే మనకు ఈశ్వరుడు మీద గౌరవం కానీ భక్తి కానీ ఆయన పట్ల మనకున్న ప్రేమ కానీ తగ్గకూడదు. ఈశ్వరుడు కోసం ఈశ్వరుని ప్రేమిస్తుంటే, ఈశ్వరుడు కోసం ఈశ్వరుడు పట్ల మనం భక్తిని పోషించుకుంటామంటే వాడికి ఈ జన్మలోనే మోక్షం కలుగుతుంది. అదే భక్తి మార్గం. అయితే మీరు ఏదైనా కోరికను పెట్టుకుని దేవుని ప్రార్థిస్తారనుకోండి, మీ కోరిక నెరవేరొచ్చు అని అసలు స్వర్ణం, మోక్షం స్వర్ణం. అది జ్ఞాపకం పెట్టుకోండి, మనకేం కోరిక ఉండకూడదు. అలాగే ఈశ్వరుడు మీ ప్రేమ తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు. అయితే నీ మనవ నిగ్రహం అన్నిటికంటే నీకు మనవ నిగ్రహం ముఖ్యం. నీ మనస్సును జాగ్రత్తగా నిర్ణయించుకో, నీ మనస్సును స్వాధీనం చేసుకో, నీ మనస్సుని బంధువు చేసుకో. నీ మనస్సు నీకు అనుకూలంగా ఉంటే, నీ మనస్సు నేను చెప్పినట్టు ఏంటంటే, ఏదైనా అక్కడ లేని తలంపులు నీకు వస్తాంటే ఆ తలంపుని నిరోధించే శక్తి కనుక నీ మనస్సు ఉంటే, హైదరాబాద్లో అందరం నీకు శక్తి ఉండదు, నేను ఎవరో ఏమి చేసేది ఏమి లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు, నీ రోజులు సుఖంగా ఏసీ కదిలో ఉన్నప్పుడు నీ బాడీకి ఎంత కంఫర్ట్ ఉంటుందో నీ మైండ్ కూడా అలాగే ఉంటుంది. నీ మనస్సు నువ్వు చుట్టానికి నీ మనస్సుతో నువ్వు వినియోగం పెట్టుకోదు, నీ మైండ్ నీకు కంట్రోల్గా ఉండాలి. నీ మనస్సును నియమించుకో. ఒకసారి ఇలా చూడండి, నీ చెయ్యి చూడండి, నేను కదలకుండా ఎలా స్టడీగా ఉండవు. నీ మనస్సును ఎలా అట్టే పెట్టుకో, నీ మనస్సును, నీ మనస్సు నీకు అనుకూలంగా ఉండాలి. నీ మనస్సుతో నువ్వు నీ మనస్సుతో నువ్వు వినోదం పెట్టుకోవద్దు, నీ మనస్సుతో నువ్వు స్నేహంగా ఉండాలి, నీ మనస్సును అదుపులో ఉండాలి, నీ మనస్సును నిలబడుకుంటే నిలబడగలుగుతూ ఉండాలి. అలా ఉంటే నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రపంచంలో 300 కోట్ల మంది ఇప్పుడు సృష్టిలో 300 కోట్ల మంది నీకు శత్రువులు ఉన్నాయి. నీకు నీకు జరిగే అపకారం ఏమి లేదు. మన మనసు మనకు శత్రువుగా ఉన్నప్పుడు మన ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మిమ్మల్ని సుఖపెట్టాలని సుఖపెట్టాలని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అంటే అర్జున ఎంత సాధ్యం, అంతవరకు నువ్వు ఎంతవరకు సాధన చేస్తావు, ఎంతవరకు ప్రయత్నం చేస్తావు, నీ మనస్సును బంధువు చేసుకో. అంటే మన మనస్సు ఒక నిజమైన స్నేహితుడు నీకు ఎలా సహకరిస్తాడో నీ మనస్సు కూడా నీకు సహకరించాలి. నీ మనస్సుతో నువ్వు శత్రుత్వం పెట్టుకోవద్దు, నీ మనస్సును స్వాధీనం చేసుకో, మిత్రులను తయారు చేసుకో నీ మనస్సుని. అంటే ఇంకా భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, నువ్వు మైండ్ కంట్రోల్ అవసరం. బాడీకి కంఫర్ట్ కంటే కూడా మైండ్కి కంట్రోల్ ముఖ్యం. నేను ఇక్కడ చెప్తున్నారు, నీకు మైండ్ కంట్రోల్ అయినప్పుడు బాడీ కంఫర్ట్స్ తక్కువగా ఉన్న ఇబ్బంది లేదు. యదార్థం చెప్పాలంటే గాడ్డే నీకు నిజమైన కంఫర్ట్. అంటే మనో నిగ్రహానికి ఎన్ని అయితే నీకు సహకరిస్తాయో అని నువ్వు ఉపయోగించుకో. మనో నిగ్రహం చాలా ముఖ్యం. భక్తి కూడా అంతకే, భక్తి కూడా మన మనసు మనం స్వాధీనంగా ఉండడానికి భక్తి సహకరిస్తుంది. తర్వాత మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మనకు భక్తి సహకరిస్తుంది. నువ్వు బాగా దృష్టిలో పెట్టుకోండి, భక్తి అంటే అదే పనికిరాని అనుకోకండి. మనం సొంతపెట్టేది మన భక్తి, మనకి మనకి జ్ఞానాన్ని కలిగజేసేది భక్తి. జ్ఞాన మాత అన్నారు భక్తిని భగవాన్ ఎవరంటే, భక్తిని జ్ఞాన మాత అన్నారు. అని ఈశ్వరుడు పట్ల మనకున్న భక్తి వల్లే మనకి జ్ఞానం కలుగుతుంది, భక్తి లేకుండా జ్ఞానం కలగదు. అయితే మనం ఏ పని చేసినా భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి. నువ్వు చేసేది చిన్న పనేనా పెద్ద పనే అది అక్కడ నేను భయమేసేవాడికి, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, ఏ తరంపుతో చేస్తున్నావు అది ముఖ్యం. నీకు అది చిన్న పనే నువ్వు గౌరవంగా చేయాలి, చిన్న పని పెద్ద మనస్తో చేయాలి అది నేర్చుకోవాలి. అప్పుడు ఈశ్వర విగ్రహానికి నువ్వు పాత్రలు అవుతావు. అంటే మనో నిగ్రహం అత్యంత ముఖ్యం. పూజ మనో నిగ్రహానికి, జపం ఏదో డివైన్ నేమ్ తీసుకుని నువ్వు చేసుకోవటం ఇంద్రియ నిగ్రహానికి మనో నిగ్రహానికి అయ్యి, ఇవి పూజ అంతకే, జపము అందుకే. తర్వాత ధ్యానం వల్ల మన మనసు యొక్క మూతులు పెరుగుతాయి, డీప్లు అవుతుంది, మైండ్ డీప్లు అవుతా ఉంటుంది ధ్యానం వల్ల. అయితే ఇంకోటి, ఇందాక ఎవరో అన్నారు ఇవాళ మీటింగ్ లో వాడు చెప్పన్నారు, మేము కోపం చేసుకుంటున్నామని చెప్పారు ఈ మధ్యన ఆవిడ. ఏం సందర్భం ఏమిటని చెప్పారు, మీ కోపం ఎప్పుడు వస్తాం ఎందుకంటే ఆవిడ చెప్పారంటే, మీకు కోపం ఎప్పుడు వస్తాను ఎందుకంటే వాళ్ళు చెప్పారంటే నేను ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మంచి కోసం నేను చెప్తున్నానండి, వాళ్ళు నేను చెప్పిన మాట వింటాలేదని కోపం వస్తుంది. అసలు కృష్ణుడు చెప్పిన మాటలు మనకి ఎంతవరకు అర్థమవుతున్నాయండి? మీ ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారనుకోండి, నలుగురు మనుషులు పూర్వజన్మలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వచ్చా ఇంట్లోకి వచ్చారు మీరు ఆ దేహ ప్రారంభాన్ని బట్టి. ఆ కర్మార్థం కోసం మీరు ఆ ఇంటికి చేరారు. చైతన్య స్థాయి సమానంగా ఉన్నప్పుడే కృష్ణుడు ఏ చైతన్య స్థాయిలో మనకు సబ్జెక్ట్ చెప్తున్నాడో ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడే ఆ మాట మనకు అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం అవ్వదు. అంతకంటే గోళను చెప్పడం మంచిది. అంటే ఆవిడ ఏం చెప్తున్నారు? ఇక ఆవిడ చేయవలసింది ఒకటి, ఆవిడ డ్యూటీ ఆవిడ మంచి చెప్పొచ్చు. ఆవిడ వినటం లేదు, వాళ్ళు వినటం లేదు, వాళ్ళు వినటం లేదంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఈగో పెరుగుతుంది. ఇవ్వడు ఆవిడ డ్యూటీ ఆవిడ చేయటం, ఆవిడ డ్యూటీ ఆవిడ చేయటం చెప్పటం వరకే. వాళ్ళు ఎంతవరకు వింటారు వినరు అనేది కానీ ఇంకోటి వాళ్ళకి వినే బుద్ధి, మంచి బుద్ధి కావాలి, సద్బుద్ధి కావాలి, అండర్స్టాండింగ్, భగవంతుడి అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా కలగేయాలని భగవంతుని ప్రార్థించవచ్చు. అందుకని నేను చెప్పిన అందరూ వినాలనుకునే మనస్తత్వం వస్తే వాళ్ళకి ఈగో సెన్స్ పెరుగుతుంది, కామన్ సెన్స్ తగ్గిపోతాం. మనకి ఈగో సెన్స్ పెరిగి కామన్ సెన్స్ తగ్గినప్పుడు కోపాలు చేసుకుంటాం. అందరూ మనం చెప్పినట్టు అందరూ మనం చెప్పినట్టు వినాలి. మనం ఏదో చెప్తాం మంచి చెప్తాం, మన డ్యూటీ మనం చేస్తాం, మన డ్యూటీ మనం ప్రాపర్ గా చేస్తున్నాం లేదా మన ధర్మాన్ని మేము చక్కగా నిర్వర్తిస్తున్నాం లేదు. కానీ మన దేహానికి ప్రారంభం ఎలా ఉందో, మన దేహానికి పూర్వజన్మ ఎలా ఉందో, ఆ దేహానికి కూడా పూర్వజన్మ ఉంటుంది, ఆ దేహానికి కూడా అక్కడ ప్రారంభం ఉంటుందని మర్చిపోకండి. మరి కృష్ణుడు కౌరవులకు ఎంతో చెప్పాడు. కృష్ణుడు చెప్పింది విని విని దుర్యోధనుడు ఏమన్నాయంటే సుమోద్రమూలంత స్థలం కూడా పాండవులకు ఏమన్నాడు భగవంతుడు ఉద్దేశపడ్డా వాయిట్గా విన్నాడు. నా డ్యూటీ నేను తెలిసేసాను. కృష్ణుడు కూడా వాడి పని సరిగ్గా చేయలేదు, వాడి డ్యూటీ సరిగ్గా చేయలేదు, లోకం అనుకుంటున్నామని రాయబారానికి వచ్చాడు. అని ఉద్దేశపడలేదు, ప్రశాంతంగా ఆయన చెప్పవలసిన మాటలు చక్కగా చెప్పాడు, బయటకు వచ్చాడు. అంటే మనం ఏం చేయాలంటే ఇంటి వాళ్ళకైనా బయట మనం చెప్పింది హృదయపూర్వకంగా ముందు మాస్తో చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి, కపటం లేకుండా చెప్పాలి. వాళ్ళు చెప్పింది వాళ్ళు బాగుపడాలనేటువంటి వాళ్ళు బాగుపడాలనే కాంక్ష మాటలు మనం ఉండాలి, వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి. వాళ్ళు కాదు ఏదైనా మన ఫీలింగ్ వర్క్ అయ్యే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ, రవిగోణంతో వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ మన సత్వగుణాన్ని మనం పోగొట్టుకోకుండా వాళ్ళకి వాళ్ళు ఏదో రోజు నిపుణులు అవుతారు. వాళ్ళు మన లైన్ ఆఫ్ థింకింగ్ మనం విడిచిపెట్టకుండా ఉంటే జాగ్రత్తగా చెప్తుంటే ఏదో రోజు వాళ్ళు రిపెంట్ అవ్వడమే కాదు, మనం చెప్పే మాటలు వినటమే కాదు, మంచి పనులు చేసే స్టేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. అయితే లోపల టాలరెన్స్ మనకు ఉండాలి. మా వాళ్ళు థింకింగ్ సరైన ప్రాపర్ థింకింగ్ లేదని మన థింకింగ్ పాడు చేసుకోకూడదు, వాళ్ళ థింకింగ్ ప్రాపర్ గా లేదని మన థింకింగ్ డిజార్టర్గా ఉండకూడదు. అంటే యాక్షన్ అవసరమే, దానికి ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం అంటే ఏం లేదు, రజోగుణం అంటే క్రియేషన్, లేనిపోయిన గొడవలన్నీ కల్పించుకోవటం, అదే రజోగుణం. రజోగుణం అంటే ఏదైనా ఖాళీగా కూర్చుని ఇంటికాడ కూర్చుని లేనిపోయిన గొడవలన్నీ వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు, తలకాయలో లేనిపోయిన గొడవలన్నీ కల్పించుకోవడం, సృష్టించుకోవడం, మనలో మనం ఏదో ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం, చెడు రాపే ఏదో చెడు వచ్చేస్తుందో చెడు వచ్చేస్తుందో ఊహించుకోవడం, అదే రజోగుణం. రజోగుణం అంటే అదే. అయితే ఈ రజోగుణం యొక్క వేగం, తమోగుణం యొక్క వేగం అది రెడ్యూస్ అవ్వడానికి సత్వగుణం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. సత్వగుణం ఉంటే మనకి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి సహకరిస్తుంది. అంటే రిపీటెడ్ గా భగవంతుడి గీతలో చెప్పాడు విషయం. ఇంకోటి మనకి ఏదైనా సఫరింగ్ వచ్చిందనుకున్న ఉదాహరణకి ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మెటాఫిజిక్స్ కదా ముఖ్యం, గ్రౌండ్ రియాలిటీస్ ని దృష్టిలో పెట్టుకోండి. మీరు భగవద్గీత పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అనుష్ఠాన గ్రంథం అది, అర్థం చేసుకోవాలి. కేవలం అధ్యయన గ్రంథం కాదని, అర్థం అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, అది ఆచరణ గ్రంథం. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ జన్మలో మోక్ష సుఖం తెలుస్తుంది, మోక్ష అనుభవం తెలుస్తుంది, ఆయన అనుభవంలో మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ బ్రాహ్మణస్థితి అర్జునాన్ని బ్రాహ్మణస్థితిని పొందు, అది పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ఆ బ్రాహ్మణస్థితి మనకు కలుగుతుంది ఎప్పుడు, దాన్ని ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలిగితే అంతవరకు మనం ప్రాక్టీస్ చేయటం కోసం. మనం ధర్మాన్ని ఆచరించాలని ప్రాక్టీస్, ధర్మాన్ని ఆచరించాలనుకోండి, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మోక్షం రాదు, ఆ శరీరానికి ఆరోగ్యం ఇస్తే రావచ్చు. కానీ ధర్మాన్ని ఎంతవరకు నేను ఆచరించగలను, అంతవరకు ఆచరించగలిగితే తనంతర తానుగా రియలైజేషన్ మనకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మంచి పనులు చేస్తూ ఉంటారు, ఏదో నీళ్ళు తగ్గిస్తారో, గోడలు కట్టిస్తారు, ఏదో మంచి పనులు చేస్తారు, ఆ మంచి పనులు చేయడం వల్ల పుణ్యం వస్తుంది, తర్వాత వాళ్ళు స్వర్గంలోకంలోకి వెళతారు, ఏదో కొన్ని సుఖాలు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. అది కాదు, మీరు మంచి పనులు చేసినా మీ గమ్యం ఆ పని మీద ఉండకూడదు, మోక్షం మీద ఉండాలి. గమ్యం అది విడిచిపెట్టకూడదు, డెస్టినేషన్, ఆ డెస్టినేషన్ మనకి రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్. ఇక్కడ మీరు మంచి పనులు పొందుతుంటే మంచి పనులు వేయలేము కాదు, మంచి పనులు మనం ప్యూరిఫై అవడానికి మంచి పనులు చేయాలి. కానీ డెస్టినేషన్ మనకి ట్రూత్ రిలేషన్, గాడ్ రిలేషన్, అది పొందే వరకు పునర్జన్మ నుంచి, అజ్ఞానం నుంచి, అవిద్య నుంచి, అంధకారం నుంచి మనం విడుదల పొందలేము, బాండేజ్ నుంచి బయటకు రాలేము, సఫరింగ్ నుంచి బయటకు రాలేము, సారో నుంచి బయటకు రాలేము. కేవలం మెటాఫిక్స్ వల్ల, మెటాఫిక్స్ చదవటం వల్ల ఏదో జ్ఞానం వచ్చేస్తుంది అలా అనుకోవద్దు, గ్రౌండ్ రియాలిటీస్ ఎవరు విడిచిపెట్టద్దు. అందుకే రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవారు,
ఎవరైనా వచ్చి ఈ మతగారి మధ్య మమ్మల్ని పీడిస్తామని కోడలు మీరు అనుభవించాలని చెప్తే అది భగవాన్ ఎవరంటే ఎవరు తిడతాండి మీ అత్తగారి తిట్లన్నీ ఎవరు మీ దేహానికి పనికి వస్తాయి కదా మీ దేహానికే సమానం అది మీ అత్తగారు తిడతాను నేను తిడతాండి ఎవరికి మీ దేహాన్ని తిడతాండి దేహము నేననే బుద్ధి తొలగించుకోవడానికి నువ్వు సాధన చేస్తున్నావు అంటే నీ సాధన బాగా పెరగడానికి నీ సాధన అభివృద్ధికి మీ అత్తగారు ఉపయోగపడతామో నీకు అర్థం అవ్వలేదన్నాడు ఆయన నువ్వు ఏ మార్గంలోనూ మనిషి దేహాభిమానం తగ్గించుకోవాలి అంటే మీ అత్తగారు ఎవరిని పెడుతున్నాడు నువ్వు దేహాన్ని పెడతాండి ఆ దేహంలో నీ తలంపు నీకు ఉంది కాబట్టి రియాక్షన్ ప్రతి చిన్న విషయానికి నువ్వు రియాక్ట్ అయిపోతున్నావు ఒక రకంగా నీ అత్తగారి నువ్వు సాధనకి సహకరిస్తానని నీకు అర్థం అవుతాడు అది అర్థమైతే నీ అత్తగారి మీద నువ్వు రియాక్షన్ రాదు రమణ మహర్షి గారు ఇలా గ్రౌండ్ రియాలిటీ సృష్టి పెట్టుకుని చాలా మంచి మాటలు చెప్తారు ఏదో ఉపనిషత్తుల వాక్యంలో ఉంది ఎలా వాక్యం అంత మాత్రం చేత మీరు ఆ గ్రౌండ్ ప్రాక్టికల్ గా ఎంతో కొంత మనం ఉపయోగపడాలి అయితే వేదాంత శాస్త్రంలో ఏంటంటే దేర్ ఇన్స్టెంట్ దేర్ ఇంజనీరింగ్ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన నువ్వేమి రామనామ ఎందుకు కృష్ణనామ ఎందుకు నీకు అవమానం భరించాలి అవసరం అయితే ఆ అవమానం నువ్వు భరించలేనప్పుడు నీకు మాత్రం దక్క లేనప్పుడు నీకు మాత్రం సత్వగుణం లేనప్పుడు నీకు ఆత్మవిద్య ఏంటి ఆత్మజ్ఞానం ఏంటి వైకుంఠం ఏంటి మరణానంతర జీవితంలో నీకు ఉత్తమ లేకపోతే ఏంటి ఓ చిన్న మాట నువ్వు భరించలేనప్పుడు అంటే కొంతమంది చిన్న మాట అంటే భరించలేరు అనుకోండి వాళ్ళు లోటు మనుషులు కాదు అంటే వాళ్ళ మైండ్ డీపన్ అవ్వలేదు మీరు మీరు గుర్తుపెట్టుకోండి నిరంతరము పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా పరిస్థితులు మన అన్న మాట కాదన్నా ఇతరులు మన మాట యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా అంగీకరించినా అంగీకరించిపోయినా మన మనస్సులోను మన ఫేస్లోను మన మాత్రలోను మన ఆలోచనలోను మన వినయాన్ని మనం కాపాడుకుంటే మన ఆత్మవిశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మనకు ఉన్నది సరే సరే ఏది మంచి గుణాలు కూడా మనకు వస్తాయి ఒక్క అది నువ్వు రాకుండా చూసుకుంటే చాలు సమస్తం వస్తుంది అన్నీ వస్తాయి అన్నిటి అన్నీ వచ్చిన తర్వాత మోక్షం కూడా వస్తుంది మన వినయం మనం సంపాదించబడుతుంది ఈ వాక్యం మనం నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ ప్రకరణ శుద్ధి చాలా ముఖ్యం కొంతమంది మాట ఏడు చెప్తారు చేతులు ఇంకోటి చేస్తారు మనసుతో ఇంకోటి ఆలోచిస్తారు వాళ్ళకి దేవుడు హృదయంలో ఉన్నా దగ్గరలో ఉన్నాం ఆదివేజ్ కాదు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది వాడికి కొంతమంది నోరుతో ఏడు చెప్తారు చేతితో ఏడు చెప్తారు మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటారు అదేంటి ఎవరు మాట్లాడుతున్నారంటే మన పూర్వకాల మనుషులు అంటారు అయితే ఈ అంటే నిదానం ఉండదు ఆ మూడు ఏకంగా ఉండవు మనస్సు మాట చేత ఏకంగా ఉండవు అవి నిదానంగా ఉండవు వాళ్ళకు వాళ్ళ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు మన హృదయంలో దేవుడు ఎలా ఉన్నాడు వాడి హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు కానీ ఆ లోపల దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎంతో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది వాళ్ళ చేష్టలు వాళ్ళు అందుకే ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే దేవుడు తెలుసున్న వాడికి దగ్గరలో ఉన్నాడు తెలియని వాడికి దూరంలో ఉన్నాడు జ్ఞానికి అత్యంత సన్నిహితంలో ఈశ్వరుడు దగ్గరలో ఉంటాడు జ్ఞానికి అదే తెలియని వాడికి ఎక్కడో దూరంలో ఉన్నాడు అనిపిస్తుంది అజ్ఞానికి జ్ఞానికి ఇదే తేడా అంటే ఎవరైనా వాళ్ళు మనం వాడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వాడి ఆ పరిస్థితి నుంచి వాళ్ళ అభివృద్ధి రావడానికి మనం సహకరించాలి కానీ క్రిటిసిజం కాదు మనం డిస్ట్రక్టివ్ వర్క్ చేయకూడదు కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి తర్వాత కొంతమందికి నెగిటివిటీ ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఉంటుంది మనకి చేతలైతే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లో తీసుకురావాలి అసలు లైఫ్ అంతా కొంతమంది నెగిటివ్ గా ఉంటారు నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అసలు ఉండకూడదు మనకి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి ఈశ్వరుల గ్రహణ పాత్రలో ఇది గుర్తుపెట్టుకోండి రహస్యం అంటే ఇక్కడ ఉంది మన పాజిటివ్ థింకింగ్ అసలు ఎవరి పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు అసలు ఏ మనిషి పట్ల కూడా మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా ఎవరి పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండదు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాక్షన్ చేత అయితే మంచి పని చేయటం లేకపోతే ఊరకం ఉండటం చేత అయితే మంచి మాట మాట్లాడటం లేకపోతే ఊరకం ఉండటం ఆ పాజిటివ్ థింకింగ్ ఆ పాజిటివ్ ఫీలింగ్స్ ఆ బ్రెయిన్ ఎప్పుడు పాజిటివ్ గా బ్యాలెన్స్ పాజిటివ్ గా ఉండేటట్టు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవటం దానివల్ల కూడా మనకి తెలియకుండా నూటికి నూరు వంతులు ఈశ్వరాన గ్రహానికి పాత్రలు అవుతాం అంటే మన జేబులో కనుక డబ్బు ఉంటే బజార్లో వస్తువులు కొనుక్కోడు ఎంత తేలికో ఈశ్వరానుగ్రహం కనుక మనం సంపాదిస్తే ఆయన స్వరూపం కూడా తేలిగ్గా మనకు దొరుకుతుంది అనువంతగా వస్తుంది అది మోక్షం దగ్గరికి మనం వెళ్ళడం కదా మోక్షమే మన దగ్గరికి వస్తుంది కొంతమంది జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఈ దేహము నేను ఆయన తలం తిరిగిపోతున్నట్లని భగవాన్ చెప్తున్నారు ఈ గోడ అవతలన వస్తువులు నాకు ఎలా కనపడవు ఈ గోడ అవతలన పదార్థాలు నాకు ఎలా కనపడవు ఆ జరిగిపోయిన గొడవలు మీరు మరిచి గోడ కట్టేస్తే గోడ అవతలన వస్తువులు మనకు ఎలా కనపడవు జరిగిపోయిన గొడవలన్నీ ఆ తలపెట్టుకోకుండా మీరు ఊరుకుంటే అది మీకు పాజిటివ్ థింక్ వస్తుంది మైండ్ ఆర్డర్లో పడుతుంది కండిషన్లో పడుతుంది లోపల పడుతుంది మీకు నిర్మలమైన బుద్ధి కడుగుతుంది అంటే భగవాన్ ఏం చెప్పింది అంటే నువ్వు గాల్లో మేళ కట్టుకున్నావు రేపు ఎలా జరుగుతుంది భవిష్యత్తులో రోజులు ఎలా అవుతుంది దాని గురించి ఆలోచించొద్దు అస్తమానం జరిగిపోయిన విషయాన్ని తలపెట్టుకోవద్దు వర్తమాన కాలాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నావు ఆల్వేజ్ ఇవ్వండి ప్రజెంట్ ఈ వేళ నువ్వు జాగ్రత్తగా జీవించావనుకో రేపు రోజు అది జాగ్రత్త పడుతుంది కొంతమంది ప్రతి చిన్న విషయానికి రేపు అంటారు కొంతమంది ఏమంటారంటే ఈ రోజు ఏదో పనుల తొందరలో ఉన్నామంటే రేపు చేస్తామంటే సాధన రేపు చేస్తా రేపు అసలు రాదు ఇంకా మనం ఈ రోజు పని ఈ రోజు చేసుకోలేమనుకోండి రేపు చేసుకోలేము ఆ పని అంటే బద్ధకం వల్ల తమోగుణం వల్ల మనకు తెలియకుండా మనం సోమర్పణానికి అలవాటు పడిపోవటం వల్ల రేపు అనుకుంటాం ఈవేళ చేసుకునే పని మరి రేపు వాయిదా వేసుకున్నాం అనుకోండి మనకు సోమర్పణ ఉందని అర్థం అందుకే భగవంతుడు ఏం చెప్పాడంటే
నీ వ్యవహారానికి నీ పొట్టకు సరిపడి నువ్వు పని చేసుకున్నావు, నీ బాడీ మెయింటెనెన్స్ సరిపడి నువ్వు పని చేసుకుని మిగతా టైం అంతా కూడా భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేసుకో, సామర్థ్యం పనికిరాదు. ఈ ఉపనిషత్తులు కూడా చెప్తాడు, బద్ధకస్తులకి బలహీనులకి పిరికి వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదని. నువ్వు ఎప్పుడు దేవుడి అనుగ్రహం నీకు వస్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లో, ఒక మనకు ఒక 5 మినిట్స్ లో మరణం వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం డిస్టర్బ్ లేకుండా ఉండగలిగి ప్రశాంతం ఉండగలిగించి పరమేశ్వరుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల మన భక్తి చెల్లించకుండా ఉండగలిగితే అప్పుడు మనం కరెక్ట్ స్టేట్ లో ఉన్నాం. ఇచ్చే ఒకసారి మీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఈ సంఘటనలు భవిష్యత్తులో మీకు మంచిగా ఉపయోగపడవచ్చు. అయితే మనం తొందరపడి మైండ్ యాక్టివేట్ చేసుకోకూడదు. అంటే ఈశ్వరుడికి తెలుసు, భగవంతుడు తెలియకుండా ఈ సృష్టి ఏమీ జరగటం లేదు. అంటే అది మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఈశ్వరుడి పట్ల పూర్ణ విశ్వాసం పెట్టుకుంటే, ఈశ్వరుడి పాదాలకు శరణాగతి చేయగలిగితే, ఒకవేళ ఏదైనా సంఘటన మనకు వ్యతిరేకంగా జరిగింది అనుకున్నప్పటికీ, ఆ వ్యతిరేకమైన సంఘటన మీకు అనుకూలమయ్యే రోజులు వస్తాయి. మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ సంఘటన ఉపయోగపడుతుంది. అది మీరు అనడం మర్చిపోవద్దు. మీరు గుళ్ళోకి వెళ్తున్నారనుకోండి, వ్యాపార దృష్టిలో వెళ్ళకండి, వ్యాపార ద్వారంలోకి వెళ్ళకండి. మీరు మోక్షాన్నే కోరుకోండి, ఏం హాయ్ ఏం మధ్య కాదు. మీరు మోక్షాన్ని కోరుకుంటుంటే ఈ చిన్న విషయాలన్నీ కూడా మీకు ఏదైనా కోరుకునే ఆటంకలుగా నెరవేరుతాయి. కానీ కోరికల కోసం గుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆత్మజ్ఞాన సముపార్జన మీరు దేవుని ప్రార్థించండి. మీకు భౌతికమైన ఏమైనా కోరికలు ఉన్నాయి, ప్రత్యేకంగా కోరుకోక్కర్లేదు, వాటంతటయ్యే నెరవేరు. ఇప్పుడు గవర్నర్ గారిని మనం ఆహ్వానించాం అనుకోండి, వాళ్ళు కూడా ఉండే పరివారం కూడా వచ్చేస్తారు. వాళ్ళని ప్రత్యేకంగా మనం ఆహ్వానించక్కర్లేదు. అలాగే మోక్షాన్ని కోరుకుంటుంటే మీతో చివరి విషయాలన్నీ ఆయనంతటే వాటి నెరవేరుతూ ఉంటాయి. ప్రత్యేకంగా వాటి గురించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. అది ఏం రాయాలి, ఏ బుద్ధి హయ్యెస్ట్. ఒకవేళ మీరు మోక్షాన్ని వదిలేసి ఆ విద్య సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి మీ దృష్టి అక్కడ హయ్యెస్ట్ కి మీరు ఏం చేయకుండా ఈ చిన్న చిన్న కోరికల మీద మీరు పెట్టుకున్నారనుకోండి, దేవుని అనుగ్రహం మీ కోరిక పరిమితం అయిపోతుంది. ఇందులో చాలా ప్రమాదం. అహా, దేవుని కోసం ఈ జన్మ శరీరం ధరించి ఈ ప్లానెట్ మీదకి వచ్చాము, ఈ భూమి మీదకి ఇంటికి వచ్చాము, అది మిస్ అయిపోతాం చిల్లర కోరికల వల్ల. ఇది ఒకటే నిజం, మిగతా గొడవలన్నీ మనం కల్పించుకున్నాయి. ఇక్కడ ఉన్న ఒకటే నిజం, మిగతా సమస్తం మన అన్నీ మనం కల్పించుకున్నాయి. ఇది తప్పించి అన్నీ కల్పించుకున్నాడు. ఈ పూజలు కూడా కల్పించుకున్నాడు, కల్పించుకుని చేస్తున్నాయి. దీని మీద పవిత్రం చేయాలని, కానీ కల్పితం లేని వస్తువు ఇక్కడ ఒకటే ఉంది. అది కల్పితం లేకుండా, నటం లేకుండా, కపటం లేకుండా జీవించేవాడికి కపటం లేని వస్తువు, నటన లేని వస్తువు దొరుకుతుంది. అంటే మీరు ఎవరో గ్రౌండ్ రియాలిటీ చూపించకూడదు. ఒక మనిషి కంటే మనం ఎక్కువ అనుకోవద్దు, ఇంకో మనిషి కంటే తక్కువ అనుకోవద్దు. ఈ రెండు కూడా మనకి మనసు లోపలికి వెళ్ళటానికి సహకరించాయి. మనం ఎక్కువ అనుకోవద్దు, తక్కువ ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే వస్తుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. మీరు ఆ దేహగతమే, నేను లీటిల్ అయ్యి చాలా స్మాల్ అయి ఉన్నది. ఈ దేహము దేహము నేను తలంపుని చూసాడు చాలా స్మాల్. కొంతమంది అది బుడక్కలు కొంపర్ అన్నారు. సముద్రంలో, మహాసముద్రంలో కెరటాలు ఉంటాయి, అనే బుడగలు కూడా ఉంటాయి. పైకి చిన్న చిన్న కొంపరు లభిస్తూ ఉంటాయి సీలో. ఈ దేహగతి దేహం నేను తలంపు కనీసం బుడక కూడా సీ ఎలా కాదు, బుడగ ఎలా కాదు, ఒకటి తుంపరది అన్నారు. ఓ తుంపర్ అంటే అంతకంటే ఏం లేదు. ఆ తుంపర్ని మర్చిపోతే, ఆ కొంపర్ని విడిచిపెట్టగలిగితే నువ్వు సముద్రం అవుతావు. ఇంకేం కావాలన్నా అంటే దేని పట్ల నీకు కోరిక అక్కర్లేదు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని కూడా నువ్వు అనుకోక్కర్లేదు. ఎందుకు అనుకోక్కర్లేదు అంటే నీకు యోగ్యత ఎప్పుడు వచ్చిందో, అర్హత ఎప్పుడు వచ్చిందో ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు, ఉన్నాడు. నువ్వు ఎంతవరకు నీ మెచ్యూరిటీకి వస్తే చూస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు ఇష్టమైన సంఘటన కూడా నీకు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే నీ మీద కోపం కోసం కాదు, నీకు మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నీ బ్రెయిన్ మీద మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, ఈ బ్రెయిన్ ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు చూపించడం కోసం, ఆ సంఘటన నీకు తెలియటం కోసం. ఇష్టమైన సంఘటనలు, అయిష్టమైన సంఘటనలు కూడా నీకు జరుగుతూ ఉంటాయి. దాని కారణం భగవంతుడు నేను నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం నీలో మెచ్యూరిటీ ఎంత ఉందో నీకు తెలియాలి. ఒకవేళ నీకు మెచ్యూరిటీ లేకుండా నీకు మెచ్యూరిటీ ఉందని అనుకుంటావు అనుకో, నువ్వు అలా ఉండిపోతావు అనుకో, నీకు తెలియటం మంచిది, నీ బలహీనత నీకు తెలియటం మంచిది. నీ బలహీనత నీకు తెలియకుండా చనిపోతే మళ్ళీ రాబోయే భర్తలు అయినా బలహీనత నుంచి నీకు బయటకు రావాలి. అయితే భగవంతుడు అనుగ్రహం నీకు పూర్ణంగా ఉంటే నీ బలహీనత ఏదో నీకు తెలియపరిచి, ఆ బలహీనత నుండి బయటపడాలని తపన నీకు ఇచ్చి, ఆ బలహీనత నుండి బయటపడటానికి శక్తిని కూడా నీకు ఇస్తాడు. ఆ తపన ఇచ్చేవాడైనా, ఆ అందరూ ఆ వీక్నెస్ నుండి బయట పడేసేవాడైనా, ఇవన్నీ చేసేవాడు అంతా ఆయనే. ఆయన పాదాలకు నువ్వు శరణాగతి చేస్తే నీ బాధ్యతలు ఏమి లేవు, నీ బరువులు ఏమి లేవు, అన్ని ఆయన చూస్తాడు. ఏ మార్గం అన్ని మార్గాలు సమానమే. ఆ మనిషి పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశాడో ఆ మార్గం ఈ జన్మలో వాడికి ఆకర్షించబడతాడు, ఆ మార్గానికి ఆకర్షించబడతాడు, అది చూసి ఇష్టపడతాడు. ఏ మార్గంలో ప్రయాణం చేసినా అజ్ఞానం నుండి బయటపడాలి, భేదబుద్ధి నశించాలి, ఆ ముక్తి సుఖాన్ని పొందాలి. భక్తి గమ్యం ఏదో కోరికలు నెరవేరటం కాదు, భక్తి గమ్యం ముక్తి. నీ స్వస్వరూపాన్ని అనుసంధానం చెయ్యి, అదే నిజమైన భక్తి. మన అందరికీ బతకాలండి. అది ఎందుకు బతుకుతున్నాను చెప్పండి. సర్వసాధారణంగా జీవితంలో ప్రతి మనిషి లక్ష్యం ఏంటంటే, జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసి చూసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ,
ప్రతి మనిషి వాడు ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి బతుకు. ఆ బతకడం ఎందుకు పోతున్నావు? ఇప్పుడు బతకవలసిన అగ్గి ఇప్పుడు మనం చచ్చిపోతే వచ్చిన నష్టం ఏంటి? ఓ సూర్యుడు తీర్పు నిర్వహించడా, లేక పంచభూతాలు అట్లా పని అట్లా చెయ్యవా? ఏంటి ఇప్పుడు మనం చనిపోతానుకోని దాంట్లో ఏంటి వచ్చి నష్టం? దాని ఉంటే గుర్తుపెట్టుకోండి, ఏ సృష్టిని అంతా మనం మోసేస్తున్నాం అనుకుంటున్నాం, జనాన్ని మనం ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం మన అజ్ఞానం వల్ల. మనం బతకాలని ఎందుకు కోరుకుంటున్నాం అంటే మన ఈగోని మనకున్న అహంకారాన్ని సంతృప్తి పరచుకోవాలి. దీన్ని చేయగలుగుతున్నాం అవసరం. మీరు 4 రోజుల కంటే మీరు ఎక్కువ జీవించరని ఎవరైనా వైద్యులు మనకు చెప్పారనుకోండి, భయం వస్తుంది, కంగారు వస్తుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, ఫేస్ లో ఫీర్ వచ్చేస్తుంది, ఎన్ని వచ్చేస్తాయి. కారణం ఏంటి? ఎంత చేసేది ఈగ వచ్చేస్తుంది. ఎందుకంటే అహంభావన దేహం లేకుండా ఉండలేదు. మనకి పునర్జన్మ వస్తుందా రాదు అని శాస్త్రం దగ్గరికి ఎక్కర్లేదు, మన మనస్సే తెలుస్తుంది. మనకి బోధకాంక్ష ఉన్నంతకాలం, వరల్ని ఎంజాయ్ చేయాలని ఉన్నంతకాలం తప్పనిసరిగా మనకు పునర్జన్మ వస్తుంది, శరీరం వస్తుంది. శరీరం లేకుండా మనకి బోధకాంక్ష నెరవేర్చుకోలేము. శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు దేవతలు ఇంకా పుణ్యాలు పాపాలు ధర్మాలు అధర్మాలు అని వచ్చేస్తాయి. దేహము నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తాను? హృదయంలోంచి వస్తాను. దేహము నేను నేననే తలంపు వస్తుంది, దేహంతో తాదాక్ష్యం పోతుంది. ఆ నేననే తలంపు వస్తే ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ ఇతర తలంపులు వచ్చాక శరీరం వస్తుంది, శరీరం వచ్చాక లోకం వస్తుంది, లోకం వచ్చాక దేవుడు వస్తున్నాడు, అక్కడి నుంచి స్వర్గం అని నరకం అని వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయంలోంచే వస్తున్నాయి. అంటే మనకు అనుభవం మోకాళ్ళలోనూ చేతుల్లోనూ అనుభవం కాదు. ఏ నాటికైనా అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది మన హృదయంలోనే కలగాలి. 100 రూపాయలు సుఖంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం లేదు, సత్యమా అసత్యమా, దేవుడు ఉన్నాడా లేడా, ఒక శరీరం చనిపోతే ఏమైపోతాం, ఇటువంటి సందేహాలు రానే రావు. ఈ పూర్తి దగ్గర చేసింది అంచేది. మనకి నేను ఏంటంటే లోపల చైతన్యం నేను అని అనదు. మరి నేను వాడకం తగ్గించాలి మనం. మనం నేను ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి నేను 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 అంటాం. ప్రతి చిన్న విషయానికి నేను 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 అంటాం, దాని వాడకం తగ్గించాలి. మన లైఫ్ లో దాని ఇంటర్ఫిరెన్స్ తగ్గించాలి. అది ఎక్కువ కలగ చేసుకుంటుంది మన లైఫ్ లో. మనం ఆ నేను అనే తలంపు, ఆ మొదటి తలంపు మన డే టు డే లైఫ్ లో దాని జోక్యాన్ని తగ్గించాలి. అంతే. మీరు చేయవలసిందంటే మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి, మీ పద్ధతిలో మీరు ప్రయత్నం చేసుకోండి. మీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నడవండి. మీకు విష్ణు అయితే ఎక్కువ ఇష్టమైతే విష్ణువు, శివుడు అయితే విష్ణువు శివుడు. మీరు ఎవరిని ఉపాసన చేసుకుంటే వాళ్ళని ఉపాసన చేసుకోండి. ఏమి అభ్యంతరం లేదు, అందులో ఏమి వివాదం లేదు. కానీ మన డే టు డే లైఫ్ లో ఆ నేను నేను అంటాను, ఆ నేను ఇంటర్ఫీర్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ నేను కనుక దేహము నేను అనే తలం మీ డే టు డే అఫైర్స్ లో ఇంటర్ఫీర్ అవ్వదు అనుకోండి, ఆటోమేటిక్ ఈ లోకంలో ఉండగా మీకు రోజులు బాగా వెళ్ళిపోతాయి. ఆ బ్రాహ్మణ స్థితిలో అంటే మీ చివరి శ్వాస ప్రాణం పోయే టైంలో మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది. కృష్ణుడు చెప్పిన వాక్యం ఎవరికీ ఇష్టం ఉండదు, అందరికీ పొగడతలు ఇష్టం. ఎంచేత ఆ పొగట్లు ఏం చేస్తాంటే అహంభావనకు దూపం వేస్తాం. దూపం దీపం నైవేద్యం మనకు మేక అదే. అంటే మన దేహానికి అన్నం ఎటువంటిదో మన అహంకారానికి పొగట్లు ఎటువంటి. ఆ ఫుడ్ కొంత మంది రోజు ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పొగిడే వాళ్ళ దగ్గర మనం ఎంత హ్యాపీగా కూర్చుంటాం, మనం విమర్శించే వాళ్ళ దగ్గర మనం హ్యాపీగా కూర్చోం. ఎప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం, ఎప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోదాం అని అనుకుంటాం. ఇంచేత ఈ చేసి అన్ని అహంభావన. ఇంచేత ఈ పొగడతలు అంటే దీనికి ఇష్టం, ఆ విమర్శ అంటే దీనికి, దీని గాయాలు తగులుతూ ఉంటాయి, హత్య అవుతా ఉంది, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఆ పొగిడి వాళ్ళ దగ్గర కూర్చున్నా ఉంటుంది. ఇంకే దానికి దానికోసం మనం బతుకుతున్నాం కాబట్టి ఇది చెప్పాలన్న. అంటే మీరు బండతనంగా సాధన చేయొద్దు. మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు చేయొద్దు. చెయ్యండి, తెలిసింది చెయ్యండి. మీరు మాట్లాడండి, తెలిసింది మాట్లాడండి. మీరు ఏదైనా పని చేయాలో, పని ఎలా చేయాలో తెలుసుకుని చేయండి. ఇంకా అన్నిటికంటే జ్ఞాన సంపార్జన ముఖ్యం. పెద్ద గడ్డి మీటి ఒక అగ్గి పొలకి ఎలా లోకు, పెద్ద గుమ్మడికాయని చిన్న కత్తిపేటకి ఎలా లోకు, అలాగే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి కర్మల కర్మదోషాలు, ఆ వాసన సంస్కారాలు నీలో గడ్డి మీటి అంతా ఉన్నప్పటికీ ఆ జ్ఞాన కణం, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. టు నో ఆ తెలుసుకోవాలన్న కాంక్ష. మనం జ్ఞానం సంపాదించాలి అంటే ఆ తెలుసుకోవాలి అనే కాంక్ష. ఒక కణం, ఒక రవ్వంత, ముళ్ళంత, ఒక చెవు తలకాయ అంత, కొంత లోపల నుంచి మనం తెలుసుకోవాలి, తెలుసుకోవాలన్న కాంక్ష నీకు వచ్చింది అనుకోండి, జ్ఞానం సంపాదించాలని. అందులో నుంచి అగ్ని పడుతుంది, నీ పూర్వజన్మ వాసనలు, నీ పూర్వజన్మ సంస్కారాలన్నీ భస్మం చేసింది. అనుభవించడానికి నీకేమవుతుంది? ఒక చిన్న కణం చాలు. డైరెక్ట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకముందే ఆ జ్ఞానం సంపాదించాలని ఆ తపన, ఆ కణంలో ఆ కిరణంలో ఒక స్పార్క్ లో. నీకు 1,00,000,000 నుంచి 1,00,000,000 నుంచి మీకు ఎన్ని ఒకవేళ బ్యాడ్ సంస్కారాలు ఉన్నా, చెడు తలంపులు ఉన్నా, చెడు వాసన ఉన్నప్పటికీ అవన్నీ కూడా కాలిబూడి అవుతాయి. ఏది ఒక చిన్న ఆ జ్ఞానం సంబంధించిన తపంలోంచి అగ్నిలోంచి అన్నీ కాలిబూడి అవుతాయి. మనం దేహానికి అది ఏం ప్రారంభం ఇస్తా అనుగ్రహించడం, చనిపోయేది కూడా శరీరమే. అది నువ్వైతే నిజంగా చనిపోతా ఉన్నారు భగవంతుడు, నువ్వు కాదు కదా, నువ్వు ఎట్లా చచ్చిపోతా ఉన్నారు. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం చనిపోతుంది. మన సాధన, మన ప్రయత్నం పూజ గదికే పరిమితం చేయకూడదు. ఓ 5 నిమిషాలు పూజ దగ్గర చేసుకున్నాం, విష్ణు సహస్రనామాలు చదివేశాం, ఓ 10 నిమిషాలు ధ్యానం చేశామని ఆయన ఇంట్లో ఇంకా గది నుంచి బయటకు వచ్చి నా అహంభావం విజృంభణ ప్రారంభమైతే ఏం ప్రయోజనం లేదు దానికి. ఈ పనులు ఎలా ఉన్నాయంటే మన సాధన చేసి పనులు ఎలా ఉంటే నెలకు 5,000 సంపాదించి 10,000 ఖర్చు పెడతాం మన వాడికి, ఇంకా సేవింగ్ ఏముంటుందండి? కొంతమంది నెలకు 5,000 సంపాదిస్తారు, ఖర్చు 10,000, ఇంకా వాడికి సేవింగ్ ఉండదు. మనం చేసింది కూడా అంటే ఏదో 10 నిమిషాలు పూజ చేసుకుంటున్నాం, 10 నిమిషాలు జపం చేసుకుంటున్నాం, వరగంట ధ్యానం చేసుకుంటున్నాం, ఎప్పుడో సందేశము ఆ టెంపుల్ చుట్టూ శవాన్ని గుడి చుట్టూ తిప్పేసి వచ్చేస్తున్నాం. మిగతా టైం అంతా అహంభావానికి అప్పచెప్తున్నాం, మన టైమని మన శరీరాన్ని మన మాటను కూడా అహంభావానికి అప్పచెప్తున్నాం. ఇంకా మనకేం సేవింగ్ ఎక్కడుంది? మనకు ఎర్నింగ్ కంటే సేవింగ్ ముఖ్యం. నేను నెలకు 100,000 రూపాయలు సంపాదించి 2 లక్షలు ఖర్చు పెడతాంటే నీకు ఇంకా సేవింగ్ ఎక్కడుంది? అంటే డే టు డే లైఫ్ లో ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ప్రాక్టికల్గా ఎక్కడ ఉందంటే మనకి టైం నోట్ సేవ్ చేసుకోవాలి. మనకి రోజు దగ్గరకు వచ్చేస్తున్నాం, ఏ వారం చనిపోతుందో మనకు తెలియదు. బాలయ్య గారు అన్నారు సార్ అరుణాచలం చూద్దాం ఉండాలి, అరుణాచలం అక్కడ ఉంది, బాలయ్య గారు లేరు. అలాగే దేహం ఉండదని దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. దేహాన్ని మైండ్ ఆ దేహం యొక్క పర్పస్ మైండ్ యొక్క పర్పస్ గురించి భగవాన్ చెప్పారు. ఆ ట్రూత్ రియలైజేషన్ కోసం నీ మైండ్ని దేహాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకో. దానికి ఉపయోగించుకోవడం మానేసి ఏదో అచీవ్ చేశాను, అదే అచీవ్ చేశాను, ఇది అచీవ్ చేస్తాను అనుకోవచ్చు. నిజంగా నువ్వు అచీవ్ చేసి ఉండొచ్చు, అచీవ్ చేసిన డ్రీమ్ స్టాప్. అంటే మీ లోపలన్న పరమాత్మను తప్పించి, మీ లోపలన్న సత్యం తప్పించి, మీ లోపలన్న జ్ఞానం తప్పించి, మీ లోపలన్న ఆనందం తప్పించి, ప్రతిదీ అది యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్లిస్, యాక్సెప్ట్ అన్బైయింగ్ స్పిరిట్. ఎవ్రీథింగ్ 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 ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది ఈగోసెన్స్, బై ది బాడీ బౌండరీ. అంటే డే టు డే లైఫ్ లో ఎంత దుర్వీకారంగా మనం జీవించడం నేర్చుకుంటే, ఎంత నిరాడంబరంగా మనం జీవించడం నేర్చుకుంటే, ఎంత నిరహంకారంగా మనం జీవించడం నేర్చుకుంటే, మనకు తెలియకుండా వెళ్ళి ఈ మనస్సు వెళ్ళే బూట్లు పడిపోతుంది. ఆ మనస్సు దాని ఇంటికి దాన్ని వెళ్ళే వరకు శవాలు మోస్తూ ఉంటుంది. మనస్సు తన నిజమైన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చూడండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా రిలాక్స్ అవుతాయి, అబ్బా ఓన్లీ కన్నా మీ ఇంటికి వచ్చేసామనిపిస్తుంది. మీరు చుట్టాలు ఇంటికి వెళ్తారు, స్నేహితులకి ఇంటికి వెళ్తారు. మీ ఇంటికి వెళ్ళడం అంటే మీరు ఎక్కువ వాళ్ళు గౌరవించిన, మీ ఫుడ్ మీరు చూసుకునే దానికంటే ఎక్కువ ఎక్కువ కూరలు పెట్టినా మీ ఇంటికి వచ్చేసా వచ్చేసాం. ఆ తాతకి లేనే పర్వాలేదు, మేడక్కలేదు, మన ఇంటికి మనకు వచ్చేది కదా, ఏదో వచ్చేసాం ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ మనం తెలుస్తుంది, మనకు అనుభవం ఫిజికల్ గా కూడా తెలుస్తుంది. అలాగే మనం ఎన్ని జన్మలు వచ్చినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎన్ని పదవులు చేసినా, ఎన్ని స్టేటస్ అనుభవించినప్పుడు ఆ మనస్సు వెళ్ళి ఆ బూట్లో పడిపోతే, మన హృదయంలో పడిపోతే అప్పుడు తెలుస్తుంది రియలైజేషన్ అక్కడ వచ్చినటువంటి హ్యాపీనెస్. అంటే మనం చేయాల్సిన ఆ మనస్సును దాని ఇంటికి దాన్ని పంపటం, దాని మూలస్థానంలో దాన్ని పంపటం, అది ఎక్కడి నుంచి అరైవ్ వచ్చిందో, ఎక్కడి నుంచి అది విజృంభించి వచ్చిందో అక్కడికి దాన్ని పంపటం. దానికి అక్కడ పంపడానికే ఈ ప్రాణాయామం, లేకపోతే మనోనికి ధ్యానము, జపము, సత్పురుషుడు సహవాసము, ఇదొకటి మర్చిపోకండి, హోలీ కల్పన మర్చిపోకండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, జ్ఞాన సముపాధి మీకు అవసరం అయితే భూమి యొక్క మంచిదాకా వెళ్ళన్నాడు. రామకృష్ణుడు అంటాడు, చల్లటి గాలి వీసినప్పుడు విషమ ఖర్చు పని లేదు, సత్పురుషుడు సహవాసం దొరికింది అనుకో, నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నీకు ఆత్మాడుకోకూడదు. హోలీ కల్పన ప్రభావం అంటే మనం ఆ ముఖ్యత్వం వస్తే సరిపోదు నీకు. ఆ సత్పురుషులు, ఆ గ్రేట్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, గుడ్ సోల్స్, ఆ సైన్స్ సేజస్తో మహాత్మతో మరణించడం, సహవాసం కలగటం కూడా ఆ పూర్వజన్మ సుకృతి ఉండాలి, పూర్వపుణ్యం ఉండాలి. ఒకవేళ కృష్ణుడు మనం వచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి, మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఆయన దేవుడు అయినప్పటికీ మనకు పూర్వపుణ్యం లేదనుకోని ఆయన మిస్ అయిపోతుంది. అది ఇతరులోను మామూలుగా దేవుడు అక్కడ ఇతరులోను ఔన్నత్యం గ్రహించడానికి కూడా మనకు కొంత వివేకం ఉండాలి. ప్యారడైజ్ లాస్ట్లో అదే మీరు చెప్తాడు మిల్టన్, స్వర్గం నీ లోపల ఉంది, శాంతి నీ లోపల ఉంది, ఆనందం నీ లోపల ఉంది, నిర్మాణ స్థితి నీ లోపల ఉంది, వైకుంఠం నీ లోపల ఉంది, అనవసరం లేనిపోయిన తలంపులన్నీ పెట్టుకుని, లేనిపోయిన కల్పించుకుని, లేనిపోయిన ఊహించుకుని ఉన్నదాన్ని చెడగొట్టుకుంటున్నావు నువ్వు, అంతా నీ లోపల ఉంది, అది దాన్ని కనిపెట్టక్కర్లేదు. లేనిపోయి ఊహించుకుని ఏ యూస్లెస్ థాట్స్, ఏం థాట్స్, ఏం డిజైన్స్, ఏం యాక్షన్స్ తోటి ఆ ఉన్నదాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు. ఏం అక్కర్లేదు, ఎక్కడ స్వర్గరాజ్యం దాకా అక్కర్లేదు. మనకి శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మన మైండ్ సౌండ్ గా ఉందనుకోండి, మన మనస్సు ఆ శరీరానికి అనారోగ్యం కారణంగా సహకరిస్తుంటే, మన మైండ్ లో అది పాజిటివ్ గా థింక్ చేస్తుంటే, మన మైండ్ బాడీకి సహాయం చేస్తుంటే, 10 రోజుల్లో తగ్గి అనారోగ్యం 2 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే మనస్సుకు అసాధ్యం అంటే ఏమి లేదు, కానీ మంచితనాన్ని కాపాడుకోవాలి, ఆ వివేకాన్ని పోషించుకోవాలి, సత్పురుషులతో సహవాసం చేయాలి. అది జీవితంలో మరొకసారి రిపీటెడ్ గా చెప్తున్నాను, వినయాన్ని కాపాడుకుంటూ, మీకు విద్యాబలం ఉంది, ధనబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్నీ ఉన్నాయనుకోండి, మీకు అన్నీ ఉన్నప్పటికీ మీరు వినయాన్ని కనుక వదిలిపెట్టకుండా వినయాన్ని పోషించుకుంటే మీకు అన్నీ వస్తాయి. మీకు లేని క్వాలిటీస్ ఉన్న క్వాలిటీస్ పోవు, లేని మంచి క్వాలిటీస్ కూడా వస్తాయి, చివరికి మోక్షం కూడా వస్తుంది. భగవంతుడు తన తాను మీకు ఇస్తాడు. భగవంతుడు ఏదో వస్తువు మీద ఇవ్వడం కదా, ఆయన్ని మీకు అర్పించుకుంటాడు. ఇప్పుడు ఒక వినయం ఇవ్వాలి, హ్యూమిలిటీ ఇవ్వాలి. ఎందుకంటే గర్వం మనకు ఉండలేదు, మనం అనుకుంటే సరిపోదు, ఆయన జడ్జ్ చేస్తాడు, ఈశ్వరుడు జడ్జ్ చేస్తాడు. మనం ఎంతవరకు డిజర్వ్ అయ్యాము, ఎంతవరకు డిజర్వ్ అవ్వలేదు ఈశ్వరుడు చూసుకుంటాడు. ఒక డిజర్వ్ అవ్వలేదనుకోండి, ఆ డిజర్వ్ అయ్యే సంగతిని క్రియేట్ చేస్తాడు మనకు. ఒకసారి తలుపు సంగతి పెట్టి నొక్కుతున్నాడు మనకు అనిపిస్తున్నాడు, ఒకసారి ఫిజికల్ గా ఏ తలుపు సంగతి పెట్టి నొక్కేస్తున్నాడు దేవుడు అనిపిస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంది దేవుడు. అది కూడా మన మనసు కోసం చేస్తున్నాడు, అది కూడా మన మనసులో వంకన తీసేయడానికి చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటే మనం ధన్యులేము. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం. రామాయణం నిజంగా ప్రేమ కాదు, లవ్ స్టోరీ. మన డే టు డే లైఫ్ లో మనకు ఉపయోగ సరే మోక్షం సరే సరే డే టు డే లైఫ్ లో మనకు ఉపయోగపడే మాటలు ఎన్నో వాల్మీకి మహర్షి ఏదో క్యారెక్టర్ చెక్ చేపిస్తాడు, వాళ్ళు విమర్శిస్తాడు రామచంద్రమూర్తి చెట్టు చాటు నుండి చంపాడని. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, నీ బుద్ధి శ్రావణమాత్రం ముఖ్యం ఇవ్వాలి అంటాడు, నీ బుద్ధి పవిత్రం ఇవ్వాలి. ఈ మాటలకేంట్లే, ఈ మాటలకేంటి నువ్వు బాగుపడాలి వాళ్ళు, నీ బుద్ధి శ్రావణం అవ్వాలి, నీ బుద్ధి పవిత్రం ఇవ్వాలి, నీ బుద్ధి పవిత్రం అవ్వాలి, నీ బుద్ధిలోని దోషాల నుంచి నువ్వు బయటకు రావాలి, బయటకు వస్తే పరమాత్మ ఐక్యం అవుతావు నువ్వు. అయితే నేను కోరుకునేది నీ బుద్ధి యొక్క క్షాళణం వాలి అంటాడు. అంటే వాలి ఎంత నిందించినా ఎంత సౌమ్యంగా రామచంద్రమూర్తి సమాధానం చెప్పాడో అర్థమవుతుంది మనకు. ఆ బుద్ధి బాగుపడాలంటే అదే భగవంతుడు మనల్ని కోరుకునేది. కృష్ణుడు అంటాడు ఎంత అభయం చెప్తాడు, లెచ్చిపోయి చెప్తాడు భగవద్గీతలో వాడు ఎంత అభయం ఉండే. నువ్వు నీ దేహం బట్టి నువ్వు నావాడవే, నువ్వు నా సొంతం వాడవే, నువ్వు నాలో ఐక్యం వరకు నీకు శాంతి లేదు విశ్రాంతి లేదు. నీ దేహం మట్టిది శ్మశానంలో నీ దేహం కాలి బూడిదైపోతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, నీ దేహం కాలితే బూడిదవుతుంది. నీ దేహం మట్టిది, నువ్వు నీ లోపల జీవుడు మట్టివాడు కాదు నావాడు. ఇంకెందుకంటే ఏం కావాలి, ఎందుకు మనకి ఇంకా భయం చెప్పండి. పరమాత్మ చెప్పే బాటిది నీ దేహం మట్టిది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. నీ లోపల జీవుడు మట్టివాడు కాదు నావాడు అయ్యా, నావాడు ఆ జీవుడు, నావాడు నాలోంచి వచ్చినవాడు. ఇంకా ఇది నేనుగా తలంపు మూల తలంపు కూడా భగవంతుల్లోంచి వచ్చింది అది. అంటే వాడు నావాడు, ఆ జీవుడు నావాడు. అయితే వాడు నాలో ఐక్యం అయ్యే వరకు వాడికి శాంతి లేదు. వాడు నావాడే, ఏ రోజుకైనా నాలో ఐక్యం కావాల్సిందే. వాడు నాలో ఐక్యం అవ్వడానికి అనుగుణంగా వాడు జీవితంలో మలుపులు తిప్పుతూ ఉంటాను, అది వాడి మంచి కోసం తిప్పుతున్నాను, వాడి మంచి కోసం వాడికి చేస్తున్నాను సంగతి వాడికి తెలియతుండేది, వాడికి అవగాహన కావటం లేదు. వాడు నావాడు అయ్యా, జీవుడు నావాడు. అందుకని ఏం కావాలి మనకి భయం ఎందుకు చెప్పండి, భగవంతుడు చెప్తున్నాడు నీ లోపల జీవుడు నావాడు. దేహం మట్టిది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, కానీ లోపల ఏంటంటే జీవుడు నాడు చూశారు వాడు నావాడు. నువ్వు భయపడాల్సిన పని ఏముంది, ఓ గడ్డో జిటే పులం, 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 ఓ గడ్డో జిటే పులం. ఐ డూ డోంట్ అడ్జస్ట్ ఐ డూ డోంట్ అడ్జస్ట్ ఓ గడ్డో జిటే పులం, ఓ గడ్డో జిటే పులం, ఓ గడ్డో జిటే పులం. జౌవరు నయంగం మౌంటన్ దౌవరు వైయన మౌంటన్ దౌవరు గ్రేమింద పార ఓ గడ్డ జిటిపురం, ఓ గడ్డ జిటిపురం, ఓ గడ్డ జిటిపురం, ఓ గడ్డ జిటిపురం. ఆయుడు బహు గడ్డ ఫిట్ ఆయుడు బహు గడ్డ ఫిట్ ఓ గడ్డ జిటిపురం, ఓ గడ్డ జిటిపురం, ఓ గడ్డ జిటిపురం. దవ్వరు గ్రేవింద ఘోషం దవ్వరు దీపింద రూవర్ ఓ గడ్డ జిటిపులై, ఓ గడ్డ జిటిపులై, ఓ గడ్డ జిటిపులై, ఓ గడ్డ జిటిపులై. ఆయుడు బహు ఎడ్డ ఫిట్ ఆయుడు బహు ఎడ్డ ఫిట్ ఓ గడ్డ జిటిపులై, ఓ గడ్డ జిటిపులై, ఓ గడ్డ జిటిపులై. దవ్వరు సంపతే తదపర్ దవ్వరు సంపతే తదపర్ దౌవరు లవ్ టు ద లవర్ దౌవరు సింపతే టు ద పర్ దౌవరు లవ్ టు ద లవర్ ఓ గడ్డ జిటిపులు ఓ గడ్డ జిటిపులు ఓ గడ్డ జిటిపులు ఓ గడ్డ జిటిపులు. ఆయుడు బహు ఎడ్జ ఫిట్ ఆయుడు బహు ఎడ్జ ఫిట్ ఓ గడ్డ జిటిపులు ఓ గడ్డ జిటిపులు ఓ గడ్డ జిటిపులు. హ్యాపీనెస్ టు యూ, peace to you, love to you, thank you all.